அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிஹரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் தியாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரிபதக்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. கூஜந்தம் ராம ராமேதி மதுரம் மதுராட்சரம் ஆருஹ்ய கவிதா சாகாம் வந்தே வால்மீகி கோகிலம். ஆஞ்சநேயமதி பாடலானனம் காஞ்சனாத்ரி கமனீய விக்ரஹம் பாரிஜாத தருமூலவாசினம் பாவயாமி பவமானநந்தனம் பாவயாமி பவமானநந்தனம். அந்தரோ செப்பண்டி ஆபதாம் அபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். கட்டிகா ரெண்டு சேத்துல ஜோடிச்சு ஒக்கசாரி ஸ்ரீராமச்சந்திர பிரபுக்கு நமஸ்கரிச்சி. ராமச்சந்திர பிரபு யொக்க அனுகிரகம் வல்ல முந்து தர்மம் நிலபடுத்துது, தர்மம் நிலபடித்தே சத்யம் நிலபடுத்துது, சத்யம் நிலபடித்தே பூமி பூமி மீது உள்ள மனலாண்டி ஜீவலும் இங்கொந்தகாலம் உண்டாம். நின்ன கதை வின்ன வாழ்லோ கொதி மந்தி கொஞ்சம் அனுமானாலு வச்சாய். ஈநாடு கூட பூர்வகாலம்லோ ராமாயணములో చెప్పబడిన பிரதேசములు ఉన్నవా లేవా అని అందులో విశ్వామిత్రుడు యజ్ఞం చేసిన స్థలానికి సిద్ధాశ్రమము అని పేరుని చెప్పాం కదా. ఈ సిద్ధాశ్రమం ప్రసిద్ధాశ్రమం అయితే ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడుంది అని వాల్మీకికో భరద్వాజుడికో అనుమానం వస్తే పర్వాలేదు, వాళ్ళకి వాళ్ళే తీర్చుకుంటారు. బహుశా అనుమానం సౌనకాది మహర్షులకు అనుమానం వచ్చింది. అందువల్ల సిద్ధాశ్రమం ఎప్పటికి కూడా ఉందంటే ప్రతిరోజు సికింద్రాబాదు నుంచి దానాపూర్ వెళ్ళి ఒక ఎక్స్ప్రెస్ ఉంది. ఇంత దాణా మూట కట్టుకుని దానాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కేస్తే ఆ రైల్లో బక్సర్ అనే ఒక స్టేషన్లో దిగండి. ఎక్కడ బక్సర్, ఈ బక్సర్ తర్వాతే మనకి పాట్నాలో ఒక పార్ట్ దానాపూర్ అంటే, పాట్నాలో ఓ చిన్న స్టేషను దానాపూర్. మనకి సికింద్రాబాద్లో చూడండి, అన్ని సికింద్రాబాద్లో రాకపోతే లింగంపల్లి కొన్ని, ఇంకో రంగంపల్లి కొన్ని, మల్కాజ్గిరి కొన్ని, కాచిగూడ ఒకటి, బూచిగూడ, ఇలా రకరకాల చోట్ల ఎలా పెడుతున్నామో అలాగే పాట్నాలో కూడా దానాపూర్ అని ఒక స్టేషన్ ఉందన్నమాట. దానికి ముందు బక్సర్ అనే ఒక స్టేషన్ ఉంటుంది, అది బీహార్. బక్సర్ స్టేషన్ నుంచి 1.9 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఇంచుమించుగా అప్పుడు మనం సిద్ధాశ్రమానికి వెళ్ళొచ్చు. విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసిన యజ్ఞం చేసిన ప్రదేశం కనపడుతుంది. అక్కడి నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తాటకావనం ఉంది, తాటకిని చంపిన స్థలం. అయితే అదృష్టం మీరు తాటకిని చంపక్కర్లేదు, తాటకని ఏనాడో బూటకని చేశాడు రాముడు, అందువల్ల మనం హాయిగా అక్కడికి వెళ్ళి ఓ పూట గడపచ్చు. తాటక బెంగ లేదు కనుక ఇప్పటికి కూడా అన్ని ప్రదేశాలు ఉన్నాయి. అలాగే కౌశికుడు తపస్సు చేసిన, విశ్వామిత్రుడు తపస్సు చేసిన హిమాలయ ప్రదేశం కూడా ఉంది. అది కేదారం దగ్గర ఉంటుంది. కేదారంలో ఆదిశంకరాచార్యులు వారు శరీరం విడిచిపెట్టిన స్థలం దగ్గరికి వెళ్ళగలిగితే ఆ ఆశ్రమం చూడవచ్చు. కాకపోతే అక్కడ దాకా వెళ్ళలేము, కేదారం వరకే వెళ్ళగలుగుతాం, ఈశ్వరుని చూసి వెనక్కి వచ్చేస్తాం. ఒకవేళ ఎవరైనా విశ్వామిత్రుడు చూడాలనుకుని అక్కడ దాకా వెడితే ఇంక వెనక్కి మాత్రం తిరిగి రాదు. ఎక్కడ కడతామో చెప్పలేము. మీ అదృష్టం బాగుండి మీకు పురాణం చెప్పే యోగం ఉండడం వల్ల నేను మాత్రం అక్కడికి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చాను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఇంచుమించుగా ఈ ఆశ్రమాలు అన్నీ ఉన్నాయి. దేవుడి దేవాలన్నిటినీ మన ఇవాళ మనం చూడవచ్చు. విశ్వామిత్రుడి తపస్సు ఎప్పటికప్పుడు భగ్నమవుతున్నా ఆరంభింపరు నీచ మానవులు అనడానికి ఉదాహరణ ఆయన. మహాత్ములు ఒక పని మొదలు పెడితే ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు వచ్చినా, ఎన్నిసార్లు ఆ పని భ్రష్టమైనా మళ్ళీ సాధిస్తారు. పిరికివాడికి చిన్ని చిన్ని వాటికి కూడా భయం ఉంటుంది. అసలు భయం కొంత శత్రువు అండి. భయం అంత ప్రమాదకరమైన శత్రువు మనిషికి మరొకటేమీ లేదు. అక్కడ ఏం ఉండదు కానీ భయం వల్ల అది బూచి కింద కనపడుతుంది. అక్కడ ఏ బూచి ఉండదు కానీ భయం దోబూచి ఆడి లేని దాన్ని బూచిగా చూపిస్తుంది. అందువల్ల అన్నిటికంటే ముందు మనిషికి నిర్భయత్వం కావాలి. హనుమంతుడు మనకిచ్చేది నిర్భయత్వం, భయము లేని గొప్ప స్థితి ఇస్తాడు. అందుకే రోజు హనుమంతుడు తలుచుకుంటే ముందు ధైర్యం వస్తుంది. ధైర్యం వస్తే ఏదన్నా సాధిస్తాం. విశ్వామిత్రుడు మొండి, ఒక్క మొండి కాదు, 100 మందిలో ఉండే మొండితనం ఉన్నవాడు. అందుకే సునస్సేపుడి వల్ల తపస్సు పాడైపోయినా మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. 1000 సంవత్సరములు మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకొని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్య, ఇదివరకు నువ్వు రాజఋషి అని పిలువబడ్డావు, ఇప్పుడు ఈ తపస్సు వల్ల ఋషిస్త్వమసి భద్రం తే స్వార్జితై కర్మభిశుభై. నువ్విప్పుడు 1000 ఏళ్ళు కఠోర తపస్సు చేసి మంచి పనులు చేసావు. ఈ మంచి పనుల వల్ల, నీ ప్రశాంతతత్వం వల్ల రాజఋషివి కాస్త మహర్షి ఋషివి అయ్యావు. ఇప్పుడు ప్రస్తుతం ఋషివి అయ్యావు అన్నాడు. మహర్షి అని కూడా అనలేదు, ఋషి అన్నాడు అంతే. ముందు రాజఋషి, ఇప్పుడు ఋషి అయ్యావు. అనగా ఇంతకాలం కష్టపడి ఇన్ని దిక్కులు తిరిగితే చివరికి నాకు వచ్చిన లక్ కేవలం ఋషే, నాకు ఋషి పదవి వద్దు, బ్రహ్మర్షిత్వం కావాలనుకుని మళ్ళీ అక్కడే తపస్సు చేశాడు, ఆ పుష్కర క్షేత్రం దగ్గరే. మరి కొంతకాలం తపస్సు చేస్తూ ఉండగా వీణ్ణి ఏమైనా భ్రష్టుండి చెయ్యాలనుకున్నాడు ఇంద్రుడు. ఈసారి ఏం చేశాడు, పరమసుందరీమణి మేనకని పంపాడు. మేనకంటే ఏమి సౌందర్యం అండి! ఆవిడ సౌందర్యాన్ని వర్ణించడానికి కవిత్వం సరిపోదట. మంచి అపూర్వంగా మిసమిసలాడిపోతున్న కురులు, ఆవిడ తల వెంట్రుకలు ముట్టుకుంటే ఆహ్లాదం కలుగుతుందిట. ఆవిడ తల వెంట్రుకలు ముట్టుకుంటే ఏదో తెలియని ఒక తీయని బాధ కలుగుతుందని పురాణాలు వర్ణించాయి. భాగవతంలో కూడా అంత మాట రాశాడు, అసలు జుట్టు ముట్టుకుంటేనే ఆవిడ చుట్టూ తిరుగుతారట. అందుకే పురాణాలు చదివితే లాభం ఏంటో తెలుసా? పూర్వం చదువుకున్న అమ్మాయిలను సినిమా ఉండేది, అందులో నారాయణ రెడ్డి గారు ఒక పాట రాశాడు, నీ కురులే నన్ను సోకిన వేళ హాయిగా రగులును తీయని జ్వాల అన్నాడు. వీడు దంపతికి ఎంత అంటే ప్రేమగా అంటున్నాను, ఈ మహానుభుడు ఎంత బాగా రాశాడు అనుకున్నాను. తీస్తే పురాణాల్లో ఉందన్నమాట, పట్టు కుచ్చుల్లో ఉంటాయట తల వెంట్రుకలు, అవి తగిలితే వీడికి ఎక్కడ లేని బాధ కలుగుతుందట, మన్మద బాధ కలుగుతుందట, తను తాను మర్చిపోతాడట. మేనక యొక్క జుట్టు అంత బాగుండేది, నల్లగా ఉంగరాలు తిరిగి ఒత్తుగా ఉండి ముట్టుకుంటే చాలు పట్టుకుచ్చులు అనిపించే జుట్టుట. ఇక ముఖం చంద్రబింబాన్ని తిరస్కరిస్తుంది, కళ్ళు తామర పూరేకుల్లో ఉంటాయి, ఆవిడ శరీరం నుంచి సువాసన ఎప్పుడూ వెదజల్లుతుంది, పుట్టుకతో సువాసనతో ఉన్న ఆవిడ, సౌగంధి అన్నమాట ఆవిడ. ఆ సౌందర్యాన్ని చూచి ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు. కఠోర దీక్షతో తపస్సు చేస్తున్న ఎంతటి విద్వాంసుడు, ఎంతటి జ్ఞాని, ఋషి అనిపించుకున్నవాడు కాస్త ఒక్క క్షణం ఆగిపోయి, అప్సరహ స్వాగతం తేస్తూ వసచేహ మమాశ్రమే. ఓ అప్సర, నా ఆశ్రమానికి వచ్చావుగా, నీకు స్వాగతం. దా ఏదో తెలియక అజ్ఞానంలో పడి తపస్సులో పడ్డాను, అనవసరంగా ఇంద్రియాలను బాధ పెడుతున్నాను, నీ ముఖం చూడగానే నీ రాక చూడగానే నాకు ఎక్కడ లేని బ్రహ్మానందం కలిగింది, ఆనందం అంతా నీలో ఉంటే ఏదో బ్రహ్మానందం ఎక్కడో ఉందనుకుని తపస్సు ఎందుకు చేయటం, తపస్సులు లేని ఆనందం నీలో ఉంది, నీకు స్వాగతం, నా ఆశ్రమంలో నివసించు. ఈ వస అండంలో చాలా టెక్నిక్ ఉంది. మామూలుగా వస అంటే ఉండుము, అదే బస అయ్యిందండి సంస్కృతంలో, వస బస అయ్యింది. నా ఆశ్రమంలో బస చెయ్యి అని ఒక అర్థం. రెండోది నన్ను కౌగిట్లోకి తీసుకుని మన్మథ సుఖాలు ప్రసాదించు అని అర్థం. అమ్మాయ ఇంద్రుడు పంపిన పని అయిపోయింది అనుకుంది ఆవిడ. ఈ ఋషిగారు చెప్పిస్తాడు అనుకుంటే నన్ను చూచి తప్పించడం మొదలెట్టాడు, ఇంకేం పర్వాలేదు అనుకున్నది. ఆమెతో కలిసి ఆయన కాపురం పెట్టాడు. ఆ ఆశ్రమంలో తపస్సు మానేసి జపాలు మానేసి ఈవిడితో 10 సంవత్సరాలు పగలు రాత్రి మర్చిపోయట. కాముకులకి కాలం తెలియదు, 10 ఏళ్ళు నిమిషంలో గడిచిపోయింది అండి, కేవలం ఓన్లీ 10 ఇయర్స్ అన్నట్టే అయిపోయింది. కాలం ఎంత వేగంగా గడిచిపోతుందో కదా, 10 సంవత్సరములు 10 నిమిషాల్లో గడిచిపోయిందిట. 10 ఏళ్ల తర్వాత విశ్వామిత్రుడు సంధ్యావందనం చేసి వస్తాను మేనక ఇక్కడ ఉండు అంటే ఆవిడ నవ్వి ఆనక సంధ్యావందనం చేద్దు కానీ ఇప్పటికి సంధ్యావందనం ఎన్నాళ్ళు అయ్యిందో తెలుసాను మానేసిందిట. ఈయన తెల్లబోయి నిన్నయ్యగా సంధ్యావందనం చేశానంటే 10 ఏళ్ళు గడిచింది నాయన అంది ఆవిడ. ఈయన బుర్ర పీక్కుని జుట్టు పీక్కుని 10 సంవత్సరములు సంధ్యావందనం మానేశానా, తపస్సు మానేనా, నీతో 10 ఏళ్ళు గడిపినట్టు కూడా తెలియలేదా, ఛీ ఎంత భయంకరమైనది కామం అనుకుని ఒక క్షణకాలం నివ్వెరపోయాడు. దేవతలారా ఎంత కుట్ర పన్నారు, ఎప్పటికప్పుడు నన్ను పాడు చేస్తున్నారు మీరు అనుకున్నాడు. మీరేం పాడు చేస్తారు, మీరు ఒకవేళ పాడు చేయాలనుకుంటే మాత్రం నా ఉద్యమైంది అనుకున్నాడు. కాసేపు దుఃఖించాడు, పాపం ఏడ్చాడు, బంగారం లాంటి తపస్సు పోయింది కదండి మరి. అందుకని ఆయన బాధపడుతూ ఉంటే మేనకకి కంగారు వచ్చింది, కొంపదీసి నన్ను శపించడు కదా ఆయన ఈ తపస్సు అంతా పాడు చేశానని అనుకుంటూ ఉంటే, అప్పుడు ఆయన కొంచెం ఇంద్రియ నిగ్రహంలోకి వచ్చినవాడు కాబట్టి పూర్వంతో పోలిస్తే కొంత కోపం తగ్గిందిలేండి. అందుకని కొంతవరకు తగ్గింది, పూర్తిగా అని చెప్పడానికి వీల్లేదు. మేనక కేసి తిరిగి, మేనక ఇక మాట్లాడకుండా నీ దారి నువ్వు వెళ్ళిపో, తప్పు నీది కాదు నాది, నువ్వు వచ్చావనుకో అంత మాత్రం చేత నేను బుట్టలో పడిపోవాలా, ఎక్కడైనా పరమసుందరీముడి వచ్చి నేను నిన్ను వరించాను అన్నంత మాత్రం చేతే మేము వరించచ్చా, కాబట్టి తప్పు నాలోనూ ఉంది, నీదే మాట వరుస కూడా నీలో తప్పులేదు, వెళ్ళిరా అన్నాడు. అమ్మాయి బతికించాడు రా బాబు, బండరాయి అయిపో చచ్చిపో అని చెప్పిస్తాడేమో అనుకున్నాను అని దండం పెట్టి మాయమైపోయింది. ఈసారి ఇంక నేను ఇంద్రియములకు లొంగను అనుకుని మళ్ళీ నదిలో స్నానం చేసి తిరిగి మళ్ళీ కౌశికీ నదికి ఉత్తరం దిక్కు వెళ్ళిపోయాడు ఆయన. కౌశికీ నదీ తీరానికి వెళ్ళి, ఏది మొదట్లో ఉత్తరం దిక్కులోనే తపస్సు మొదలెట్టాడు. కౌశికి వాళ్ళ అక్కని చెప్పాను, సత్యవతికి కౌశికి అని పేరు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ నదిలో స్నానం చేసి ఈ శరీరంలో ఉన్న మలినం తొలగించుకుని మహాభయంకరమైన తపస్సు మళ్ళీ 1000 సంవత్సరాలు చేశాడు ఆయన. ఎప్పుడు చేసినా 1000 ఏళ్ళు తపస్సు చేసేవాడు ఆయన. ఈ తపస్సుకి మెచ్చుకున్న బ్రహ్మ ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ అద్భుతం ఈ తపస్సు, మహత్వం ఋషి ముఖ్యత్వం దదామి తవ కౌశిక. కౌశిక ఈసారి నీ తపస్సు మహత్తరమైనది, మహత్తరమైన తపస్సు చేసావు గనక మహా ఋషి అని నీకు బిరుదిస్తున్నాను, నేను మహర్షిని చేస్తున్నాను అన్నాడు ఆయన. ఏమిటి రాజర్షల్లా ఋష, ఋషల్లా ఇప్పుడు మహర్ష, ఇంత చేసి నాకు 3వ బిరుదు వచ్చింది ఇప్పటికి, నాకు రాజర్షిత్వము వద్దు, ఋషిత్వము వద్దు, మహర్షిత్వము వద్దు, నాకు కావలసింది బ్రహ్మర్షిత్వం, నేను బ్రహ్మర్షి అనిపించుకునేదాకా తపస్సు మానను అనుకుని మళ్ళీ తపస్సు మొదలెట్టాడు ఆయన. బ్రహ్మగారు చెప్పాడు, నువ్వు ఎంత తపస్సు చేసినా ఇంకా నీకు ఇంద్రియ నిగ్రహం రాలేదు, అందువల్ల ప్రస్తుతానికి మహర్షి అని ఒక టైటిల్ ఇస్తున్నావు, ఈ బిరుదుతో సంతోషించు, ఈ పదవితో సంతోషించు, బ్రహ్మర్షి పదం అంత తేలిగ్గా రాదన్నాడు ఆయన. కాబట్టి ఆ స్థాయికి వెళ్ళాలంటే ఎంతో తపస్సు చేయాలి, కొన్ని కొన్ని పనులు అంత తేలిక ఏం కాదు, అందువల్ల నీకు ఇప్పట్లో బ్రహ్మర్షిత్వం రాదని కానీ మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు ఆయన. 1000 సంవత్సరముల కాలం కేవలం జలం తాగుతూ నీళ్లల్లో ఉంటూ తపస్సు చేశాడు ఆయన. చలికాలంలో నీళ్లల్లో ఉన్నట్ట, హిమాలయ పర్వతాలలో చలికాలంలో నీళ్లల్లో నిలబడి తపస్సు చేసిన వాడికి దాని విలువ ఏమిటో తెలుస్తుంది. రేపు ఎప్పుడన్నా చారుధామ యాత్రకు వచ్చినప్పుడు యమునా నదిలో ఒకసారి ములగండి, అక్కడ యమునోత్రిలో గంగోత్రిలో ములగండి, ములిగి ఒంటి మీదకి బట్టలు వేసుకోకుండా 1-2 నిమిషాలు నిలబడండి, గంగోత్రిలో మునిగి ఒడ్డుకొచ్చాక ఒక్క రెండు నిమిషాల సేపు తనను తాను మర్చిపోతాడు, అలా ఉండిపోతాడు. ఎవడైనా పక్కవాడు ఎవడన్నా చెయ్యి పుచ్చుకు లాగాలి. మరీ ఒంట్లో బాగా కొవ్వు ఉన్నటువంటి వాళ్ళైతే చెప్పలేం, కానీ ఒక మాదిరివాడైతే మాత్రం బయటికి రాలేడండి. చాలామంది అలా ఉండిపోతారన్నమాట, స్తంభించిపోయి. అప్పుడు మేము ఒడ్డు మీద ఉండి ఈ భక్తులందరినీ లాగేవాళ్ళం. వాళ్ళు యాత్రకు వచ్చినప్పుడు అక్కడ ఎంత చలిలో ఉన్నా, అంత భయంకరమైన స్నానంలో శరీరం స్తంభించిపోతున్నా, గురుదేవాన్ని మాత్రం నన్ను తలుచుకునేవారు. దాంతో వాళ్ళు ఎప్పటికప్పుడు ఎలాగో రక్షించగలిగేవాళ్ళు. ప్రస్తుతం ఓపిక లేక దూరం నుంచి ఇక్కడికి రాలేకపోతున్నారు, కానీ పాప పెద్దవాళ్ళు అయిపోయారు, అంతా 70 ఏళ్ళు మాత్రమే నిండే వాళ్ళకి. అందువల్ల కొంచెం ఆడవాళ్ళు మోకాళ్ళు నొప్పులు పెట్టి రాలేకపోతున్నారు. కానీ నేనంటే పరమ ప్రాణం పెట్టే తల్లులు కొందరు ఉన్నారు ఇక్కడ. ప్రతి సంవత్సరం ఇక్కడే అదేదో టీవీ టవర్ ఉంది కదా మనకి తెలుసుకున్నగారు, ఆ ప్రాంతంలో వాళ్ళు వినాయక చతుర్థి చేస్తారు. ఆ ఒక్కరోజు మాత్రం గురువుగారు అక్కడికి రావాల్సిందే, ఆ చవితి రోజుల్లో పాదపూజ వాళ్ళు చేసుకోవాల్సిందే. అంతటి వాళ్ళు ముసలి వాళ్ళు కూడా ఆ యాత్ర చేశారు, చన్నీళ్లలో స్నానం చేశారు, కన్నీళ్లు పెట్టుకోలేదు, ధైర్యంగా వచ్చేసారు వాళ్ళు. ఆనాటికి వాళ్ళందరూ 70 ఏళ్ళు 68 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళండి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని ప్రాంతములలో చన్నీళ్లలో స్నానం చేయటం చాలా కష్టం. అయినప్పటికీ విశ్వామిత్రుడు కఠోర దీక్షతో మళ్ళీ 1000 సంవత్సరముల పాటు కౌశికీ నదిలో చలికాలంలో పీకలోతు నీటిలో నిలబడి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఈసారి ఆయన చేస్తున్న కఠోర తపస్సు వల్ల ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండిపోయింది. ఎవరైనా మహాత్ములు తపస్సు చేస్తే వాళ్ళ చుట్టుపక్కల వాతావరణం పవిత్రమైపోతుంది. అక్కడికి వచ్చిన వాళ్ళకి దుష్టపుటాలోచనలు రావు. ఇంద్రుడికి మళ్ళీ భయం వేసింది. ఈసారి వీడు చేసిన తపస్సు ఫలిస్తే, బ్రహ్మగారు ఆయనకి ప్రత్యక్షమైతే వీడు ఇంద్ర పదవి కోరుకుంటాడేమో, నా పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అనుకున్నాడు. వెంటనే రంభని పిలిచాడు. రంభాను మేనక కంటే కూడా గొప్ప సౌందర్యవతివి, ఈసారి నువ్వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గర తధీంధీంతనన్నానా అని నృత్యం చేసి ఆయన తపస్సు అంతా అటకెక్కించు అనగా, రంభంది మేనకను కాబట్టి ఆనకరా అని పంపేశాడు, నన్ను మాత్రం మానక శపిస్తాడేమో అని భయం, నాకు ఒణుకు ఎక్కువ, విశ్వామిత్రుడి కోపం నాకు తెలుసు, జితేంద్రియుడైనా ఏదో ఒకసారి అంటే బొట్లో పడతారు, కానీ 24 గంటలు అందరూ బొట్లో పడతారా, బాబాబు ఎందుకు వచ్చింది, నా మాట విను, నన్ను పంపకు అందిట, నీకేం పర్వాలేదు, నేను ఉన్నానన్నాడు ఆయన. అయినా ఇంద్రుడు చెబితే కాదు అనకుండా వెళ్ళాలి అని ఆజ్ఞాపించాడు. పాపం ఆవిడ భయపడుతూనే, భగవంతుడా ఎందుకో ఈసారి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయం వేస్తోంది, తీరా వెళ్ళాక ఆయన ఏమి చెప్పిస్తాడో ఏమిటో, ఆయన మామూలుగానే కోపిష్టి, ఆపై ఇప్పుడు తపస్యాలి అనుకుంటూ మొత్తం మీద ఇంద్రుడు ఆదేశించాక వెళ్ళక తప్పదు కనుక వెళ్ళింది. ఆవిడతో పాటు మన్మథుణ్ణి వసంత ఋతువుని వెంట పెట్టుకెళ్ళింది. వసంత ఋతువు వచ్చి విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నటువంటి ప్రాంతంలో చెట్లకి మల్లె పువ్వులు, చామంతి పువ్వులు మొదలైన పువ్వులు పూసేలా చేశాడు. ఆహ్లాదకరమైన గాలి వీచేలా చేశాడు, కోకిలలు కూసేలా చేశాడు. అంటే ముందు వాతావరణానికి కొంత మనసు మారిపోతుంది అనమాట. వాతావరణాన్ని బట్టి కూడా కామం శరీరంలో ప్రవృద్ధమవుతుంది, పెరుగుతుంది. అందుకని కాముక వాతావరణం సృష్టించారు వాళ్ళు. ఇప్పుడు రంభ మంచి అద్భుతమైనటువంటి నృత్యం చేసింది, మునిరాజా రా అన్నది. కాసేపు ఈయనేం పట్టించుకోలేదు, హఠాత్తుగా ఓం నమో బ్రహ్మదేవాయ అంటూ ఉన్న ఆయన చెవుల్లో కనవేర మునిరాజమౌళి అనే మాటలు వినబడ్డాయి. ఆయన హఠాత్తుగా ఉలిక్కిపడి కళ్ళు విప్పి చూశాడు. విశ్వామిత్రుడికి ఆగ్రహం తొందరగా వచ్చేస్తుంది. ఇంతకాలం ఏదో మనస్సుని చిక్కబట్టుకున్నాడు, కానీ ఈ పట్టు మాత్రం కొంచెం కోపం వచ్చింది. ఏమిట్రా శబ్దమని కళ్ళు విప్పి చూసిన ఆయన ఎదురుగుండా మంచి అద్భుతమైన నృత్యం చేస్తూ, నా కౌగిట్లోకిరా, నీ తపస్సు, నీ యాగం, నీ యోగం అన్నీ నా కౌగిట్లో ఉన్నాయి అంటున్న రంభని చూడగానే ఆగ్రహోదగ్గురుడైపోయాడు. దుష్టురాలా, మీరు మీ దేవతలు మాలాంటి వాళ్ళు ఎన్నిసార్లు పాడు చేస్తారే, ఈ ఇంద్రుడు ఎప్పటికప్పుడు పన్నాగం పన్ని నీలాంటి సుందరీమణుల్ని నా మీద కుసిగొలుపుతున్నాడు, మేమేమో తపస్సు మాని మీ వెంటబడుతున్నాం, 1000 ఏళ్ళు చేసిన తపస్సల్లా ఒక్కసారి మీ కౌగిట్లోకి రాగానే టుబుక్కురు పోతోంది. మహాభయంకరమైనటువంటి జాతి మీరు, మీరు మమ్మల్ని పాడు చేస్తున్నారు, నా తపస్సుని పాడు చేయటానికి వచ్చిన దౌర్భాగ్యురాల రంభ శిలారూపం ధరించు అని చెప్పించేశాడు. బండరాయి అయిపో అన్నాడు ఆయన. పాపం ఆవిడ తెల్లబోయి వణికిపోయి బండగా మారిపోయింది, చూస్తుండగా పెద్ద రాయి కింద మారిపోయింది. క్షణంలో మళ్ళీ విశ్వామిత్రుడు కోపాన్ని ఉపసంహరించుకొని తగ్గించుకొని నెత్తి నోరు కొట్టుకుని పశ్చాత్తాపడిపోయాడు. రామచంద్ర, నాకు ఎన్ని కష్టాలు వచ్చాయి బాబు, కామం వల్ల ఎలా తపస్సు దెబ్బతింటుందో క్రోధం వల్ల కూడా దెబ్బతింటుందో. వచ్చింది ఎప్పుడు కామం కంటే క్రోధం ఇంకా ప్రమాదం అండి. కామం వల్ల సగం తపస్సు దెబ్బతింటే కోపం వల్ల పూర్తిగా పోతుంది. అంటే శాపం పెట్టిన వాడికి మొత్తం తపశ్శక్తి అంతా నాశనం అయిపోతుంది. చచ్చ ఈ ఇంద్రియములు నన్ను పట్టి పీడిస్తున్నాయి. దిక్కుమాలిన ఇంద్రుడు, ఆ ఇంద్రుడి దగ్గర ఉన్న అప్సరసలు, వీళ్ళందరూ ఒకెత్తైతే నాలో ఉన్న అంతఃశత్రువులు ఒకెత్తు. ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములు నన్ను పట్టి పీడించి పాలార్చి భ్రష్టుండి చేస్తున్నాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మొత్తం తపశ్శక్తి అంతా పాడైపోయింది కోపం వల్ల అనుకుని, ఆ తపశ్శక్తి తిరిగి రావాలంటే కరుణ చూపిస్తే చాలు అని శాస్త్రం. కోపం వల్ల తపశ్శక్తి పాడైనప్పుడు ఆ శక్తి కొంత తిరిగి వెనక్కి రావడానికి జాలి చూపించు అని పెద్దలు చెప్పారు. ఈ రంభని క్షణికోద్రేకంతో బండరాయి వైపమ్మని చెప్పించాను. ఆవిడ మీద కనికరం చూపిస్తే మళ్ళీ నా శక్తి నాకు వస్తుంది అనుకుని వెంటనే ఏమన్నాడు, బ్రాహ్మణస్తు మహాతేజ తపోబల సమన్విత ఉద్ధరిష్యతి రంభే త్వాం మత్క్రోధ కలుషీకృతాం. నా కోపం వల్ల పాపం అన్యాయంగా బండరాయి అయిపోయిన రంభ, శీఘ్రకాలంలో నీకు విముక్తి కలుగ్గాక. ఒక మహాత్ముడు, నన్ను మించిన వాడు ఒకడున్నాడు. అసలు నాకు ఈ బ్రహ్మర్షి పదవి పొందాలనే కోరిక తెచ్చిపెట్టిన ఒక తేజస్శాలు ఉన్నాడు. పేరు చెప్పట్లా, కానీ చెప్పకుండా చెప్పాడు. ఈయన బ్రహ్మర్షి అవ్వడానికి మూలకారకుడు ఎవడు? వశిష్ఠుడు. వశిష్ఠుడితో విరోధం వల్ల ఇంత తపస్సు చేస్తున్నాడు. నన్ను మించినవాడు, నాకు బ్రహ్మర్షి కావాలనే కోరిక కలగజేసినవాడు, మహా తేజస్శాలి, మహా తపస్శాలి అయిన ఒక ఋషి ఇక్కడికి వస్తాడు. నిన్ను తక్షణం శిలారూపం నుంచి విముక్తురాలిని చేసి నీ లోకానికి పంపుతాడు అని మళ్ళీ శాపానికి మార్పు చేశాడు. అన్నట్టే ఆవిడ 1000 రాయిగా లేకుండా వెంటనే కొద్ది రోజులకే విశ్వామిత్రుడి శాపం నుంచి విముక్తురాలు అయ్యింది. వశిష్ఠుడు అక్కడికి వచ్చి ఆవిడ అనుగ్రహించాట. కొంతవరకు శాప విముక్తి ఇచ్చాడు కదా, మరి శాపాన్ని మార్చాడు గనక, జారిపడ్డాడు గనక, వశిష్ఠుని వల్ల ఉద్ధరింపబడతావు అన్నాడు గనక, ఆయనకి మళ్ళీ తపస్సు శక్తి కొంత తిరిగి వచ్చింది, ఇంద్రియ నిగ్రహం వచ్చింది. అప్పుడు ఆయన మళ్ళీ ఒక క్షణం ఆగిపోయాడు. ఈరోజు నుంచి నేను ఒక శపథం చేస్తున్నాను, నైవ క్రోధం గమిష్యామి. చచ్చినా కోపం పొందను, నేను చచ్చినా పర్వాలేదు, మరణం పొందినా పర్వాలేదు, కోపం మాత్రం పొందను. కోపం వల్ల అన్ని శక్తులు పోతాయి. అహంకారం చాలా ప్రమాదం అండి అనుకుంటాం, కానీ దిక్కుమాలిన మనిషికి పూర్తిగా భగవంతునికి శరణాగతి పొందాలనే కోరిక రానివ్వకుండా చేసేది అహంకారం. నేనేదో గొప్పవాణ్ణి, ఆఫీసర్ని, లేకపోతే డబ్బున్నవాణ్ణి, పండితుణ్ణి, ఇలాంటి అహంకారాలు ఉండడం వల్ల ఏం చేస్తారన్నమాట వీళ్ళు, భగవంతుని దగ్గరికి కూడా వెళ్ళి పూర్తిగా శరణాగతి పొందరు. అప్పుడు ఏమవుతుంది, ఈ లోపల ఉన్న అహంకారం వల్ల కామం పెరుగుతుంది, దానివల్ల క్రోధం వస్తుంది, దానివల్ల సర్వనాశనం అవుతాం. కాబట్టి నేను కోపం రాకుండా చూసుకుంటాను, తపస్సు చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో మనస్సుని కలుషీకృతం కాకుండా చూసుకుంటాను, మనస్సులోకి ఏ విధమైన చెత్త కోరిక రాకుండా చూసుకుంటాను అనుకుని ఆ రోజు నుంచి ఇంద్రియాలు అదుపులో పెట్టాడు. గాలిని కూడా స్తంభించాడు. పూర్వం గాలి పీల్చుకునేవాడు అని ఒక్కసారి లోపలికి గాలి కుంభింపజేసి ఇంకక్కడి నుంచి గాలి విడిచిపెట్టలేదు, పీల్చుకోలేదు. నిజంగా మొండిగా తపస్సు చేశాడు. ఉంటే ఉంటాను, పోతే పోతాను అన్నట్టుగా తపస్సు చేశాడు. అవయవాలన్నింటినీ అదుపులో పెట్టేశాడు. ఈ పట్టు తపస్సు చేయడానికి ఏం చేశాడు ఆయన, ఇంక ఉత్తర దిక్కు కూడా అచ్చిరాలేదని ఫైనల్గా తపస్సు చేయడానికి తూర్పు దిక్కుకు పోయాడు. ఇంతవరకు తూర్పు దిక్కుకి మాత్రం వెళ్ళలేదు, అన్ని దిక్కులకి వెళ్ళాడు. కానీ అందుకే అప్పటి నుంచి తూర్పుకి తిరిగి దండం పెట్టమన్నారు. ఎక్కడా మనకి విజయం లభించకపోతే లాస్ట్ అండ్ ఫైనల్గా ఆఖరిసారిగా తూర్పుకి తిరిగి ఓ నమస్కారం చేస్తే విజయం లభిస్తుంది. ఈ మహాత్ముడు తూర్పు దిక్కుకి వెళ్ళి 1000 సంవత్సరముల పాటు ఇందాక చెప్పినట్టుగా గాలిని కూడా పీల్చుకోకుండా తపస్సు చేశాడు. అప్పుడు ఆయన శరీరం కట్టి కింద మారిపోయింది. గాలి తీసుకోకపోతే ఏమవుతుంది, కర్రలాగా అయిపోయింది, కొయ్య బారిపోయిందంటే అదన్నమాట. ఎండిపోయిన దొంగ ఎలా ఉందో అలా అయిపోయాడు. ఆయన కళ్ళు కదలడం లేదు, శరీరం కదలడం లేదు, ఆయన జుట్టు కూడా కదలలేదు. ఆయన అలాగే ఉండిపోయాడు, చచ్చిపోయిన శవంలో ఉండిపోయాడు. అంత అద్భుత తపస్సు చేశాడు. ఇలా 1000 తపస్సు చేశాక ఎంతో కొంత ఆహారం తీసుకోవాలని శాస్త్రం అంట. అందుకని వెయ్యేళ్ళు అయ్యాక సమాధిలోంచి బయటకు వచ్చాడు. ఒక పవిత్రమైన సిద్ధాన్నం కనపడింది ఆయన అదృష్టవశాత్తు. నిజానికి ఆ అన్నం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. 1000 అయిన తర్వాత ఏదో ఒక ఆహారాన్ని ఏకాదశి ఉపవాసం అయ్యాక ద్వాదశి ఘడియల్లో పారణ చేసినట్టుగా చెయ్యాలి. ఆ పారణ నిమిత్తం ఒక పవిత్రాన్నం వచ్చింది. భగవంతుడే ఈ పవిత్రాన్నం ఇచ్చాడు. ఇది తిని తపస్సు నుంచి నేను విముక్తి పొంది మళ్ళీ కొత్త తపస్సు మొదలు పెడదాం అనుకున్నాడు ఆయన. అనుకుని అన్నం దగ్గర కూర్చున్నాడు. ఇంకా ఆపోసిన పట్టి అన్నం తినబోతూ ఉంటే అక్కడికి ఒక ముసలాయన వచ్చాడు. ఓ వృద్ధ బ్రాహ్మడు, మహాత్మా ఆకలికి మాడిపోతున్నాను, ఆ ప్రసాదం నాకు పెట్టవా అన్నట్ట. ఇదే ఉత్తర రోజుల్లో అయితే విశ్వామిత్రుడు 1000 తపస్సు చేసి ఆకలికి మాడి చచ్చిపోతూ అన్నం తిందాం అనుకుంటూ ఉంటే నా అన్నం కాస్త పట్టుకుపోదాం అనుకున్నావా, నీ నెత్తి మీద కన్నం పెడతాను అనేవాడే. కానీ ఇప్పుడు మారిపోయాడు ఆయన, ఇంద్రియ నిగ్రహంలోకి వచ్చాడు, కోపాన్ని నిజంగా పూర్తిగానే జయించాడు. ఆయన చిరునవ్వు నవ్వి, మహాత్మా పరులకు అన్నం పెట్టడం కంటే గొప్ప తపస్సు ఏమున్నది? అన్ని తపస్సుల్లోకి అన్నదానం గొప్ప తపస్సు అన్నారు. అనగా ఎవరికైనా అన్నం పెట్టడం వల్ల కొన్ని వేల సంవత్సరములు భగవంతుడి కోసం నిరాహార దీక్షతో తపస్సు చేసిన ఫలితం వస్తుంది, ఈ అన్నం తీసేసుకో అని ఇంద్రుడికి పెట్టేశాడు. ఆ ఎదురుగుండా ఉన్న వృద్ధ బ్రాహ్మడు నిజానికి వృద్ధుడు కాదు, బ్రాహ్మడు కాదు, ఇంద్రుడే ఆ రూపంలో వచ్చి పరీక్షించాట. ఇదివరకల్లా రంభనో మేనకనో పంపేవాడు, ఇప్పుడు ఈయన కామమునకు లొంగడం తెలుసు, ఆకలికి ఎవడన్నా లొంగుతాడు కదా, ఆకలి వల్ల ఏ పాపమైనా చేస్తాడు కదా అనే సరిగ్గా అన్నం తినబోతున్నప్పుడు ముసలాడి వేషంలో వచ్చి అన్నం అడిగాడు. ఈయన మారు మాట్లాడకుండా పెట్టేశాడు, మెతుకు మిగలకుండా మొత్తం తినేసాడు. ఆయన ఒక్క మెతుకు తిన్నా వీడు బతుకుతాడేమోనని ఆయనకి మెతుకు లేకుండా చేసి తినేశాడు. అప్పుడు ఆయన చాలా సంతోషం, నువ్వు తిన్న అన్నం నేను తిన్నట్టే అని మళ్ళీ కళ్ళు మూసుకు తపస్సు మొదలుపెట్టాడు. ఈసారి ఆయన శిరస్సు నుంచి తల నుంచి అగ్నిజ్వాలలు పైకి వచ్చేసాయి. కఠోరంగా తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడి యొక్క మూర్ధం అంటే ఈ బ్రహ్మరంధ్రం నుంచి తల దగ్గర ఉన్న కన్నం దగ్గర నుంచి అగ్నిజ్వాలలు పైకి వచ్చాయి. ఈ అగ్నిజ్వాలలు మొత్తం సమస్త లోకాలని తగలబెట్టాయి. భూలోకం, భువర్లోకం, మహర్లోకం, జనలోకం, గోలోకం, తపోలోకం దాటి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాయి. బ్రహ్మగారి లోకములో కూడా ఈ అగ్నిజ్వాలలు వెళ్ళి బ్రహ్మని కాల్చాయి. అప్పుడు దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నతజన సంత్రాత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత రక్షించు రక్షించు, విశ్వామిత్రుడి తపస్సు ఈసారి తీవ్రస్థితికి వెళ్ళింది, ఆయన శిరస్సు నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నాయి, ఈ తపోగ్నిని మేము తట్టుకోలేము, ఆయనకి తొందరగా వరాలిచ్చి మమ్మల్ని కాపాడు, లేదంటే ఈ తపస్సు వల్ల పుట్టిన అగ్నికి మొత్తం లోకములన్నీ బూడిదైపోతాయి అనగా బ్రహ్మదేవుడు ఇప్పుడే మీతో కలిసి ఆయన దగ్గరికి పెడతానన్నాడు. తపశ్శక్తి అంటే అది, తప్పనిసరి పరిస్థితుల్లో బ్రహ్మ వచ్చి ఆయనకి వరాలు ఇవ్వవలసిందే, ఇవ్వకపోతే ఏమవుతుంది, వీడి శరీరం నుంచి వచ్చిన అగ్ని బ్రహ్మ కాళ్ళు కూడా కాలుస్తుంది. ఇప్పుడు అర్థం, తపము అనగా వేడి, ఏం వేడి, ఇంద్రియ నిగ్రహం వల్ల వచ్చిన వేడి, ఈ వేడి దేవుణ్ణి కూడా పట్టి పీడిస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడనమాట, నాయన నీవు ఇక తపస్సు నుంచి విముక్తుడవుక, తపస్సు విడిచిపెట్టు, నీ కోరికలు తీరుస్తాను, లేకపోతే నీ శరీరం నుంచి వచ్చిన అగ్ని, నీ తల మీద నుంచి వచ్చిన అగ్ని మా కాళ్ళు కూడా కాలుస్తుంది అంటట. భగవంతుణ్ణి వివసుణ్ణి చేసి ఆయనని కూడా తనను తాను మరిచిపోయేలా చేసి మనకు వరాలు ఇప్పించేలా చేసేదే తపస్సు. ఆ తపస్సు మాత్రం అంత తేలికేం కాదు, ఒక విశ్వామిత్రుడు లాంటి కొంతమందే చేయగలరు. అందుకే తపోహి దురతిక్రమం, తపస్సు అంత తేలికగా చేయలేమన్నారు. ఇప్పుడు బ్రహ్మ వచ్చాడు, మెచ్చుకున్నాడు, ఏమి తపస్సు చేసావో ఈ విశ్వామిత్ర, నీ తపస్సుకి నీ శరీరం నుంచి వచ్చిన అగ్నిజ్వాలలు అన్ని లోకములను పట్టి పీడిస్తున్నాయి, మెచ్చాను, ఇంతవరకు నీకు రకరకాల వరాలు ఇచ్చాను, ముందు రాజర్షి అన్నాను, ఋషి అన్నాను, ఆ తర్వాత మహర్షి అన్నాను, ఇప్పుడు మహర్షి అన్నల్లా నిజంగా బ్రహ్మర్షి అంటున్నాను, నువ్వు బ్రహ్మత్వం పొందావన్నాడు. ఇక రావడంతో సంబోధించేశాడు, బ్రహ్మర్షే స్వాగతం తెస్తు తపసాశ్వసుతోషిత బ్రాహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక. కౌశిక నీవు బ్రహ్మర్షివి, నేను నిన్ను బ్రహ్మర్షి అని పిలుస్తున్నాను, లే నీకు శుభం కలుగుగాక, నీ కఠోరమైన బ్రహ్మచర్య దీక్షతో బ్రహ్మత్వం పొందావు, ఈరోజు నుంచి నీవు వశిష్ఠాది మహర్షులతో కలిసి బ్రహ్మర్షి అనే బిరుదు పొందుతావు. నీకు ఆయువు దీర్ఘంగా ఉంటుంది. నువ్వు చిరంజీవులలో ఒకటివి, మామూలు చిరంజీవివి కాదు. యుగములు గడిచినా కూడా నువ్వు ఆయువుతో ఉంటావు. ఎన్ని యుగములు గడిచినా, ఎన్ని కల్పములు గడిచినా నీవు శరీరంతో ఉంటావు. నీ శరీరం దివ్య శరీరం, నీ శరీరమునకి ఆకలి దప్పిక ఉండవు. అన్ని శక్తులు ఇస్తున్నాను ఈరోజు నుంచి, నీకు అన్ని శక్తులు వచ్చాయి అనగానే ఇప్పుడు మునే ఉన్నాడు అంటే నాకు బ్రహ్మత్వం వచ్చినట్టేనా? అదేమిటయ్యా, బ్రహ్మర్షి అన్నాం కాబట్టి వచ్చింది కదా అన్నారు వాళ్ళు. అయితే బ్రహ్మత్వం వచ్చింది కనుక నేను ఓంకారాన్ని అందరికీ బోధించచ్చా? బ్రహ్మర్షి కానివాడు ఓంకారం బోధించకూడదని శాస్త్రం. నేను బోధించచ్చా అంటే సందేహము లేకుండా నీవు ఓంకారమును ఉపదేశించచ్చు. యజ్ఞములను చేయించే అర్హత వచ్చిందా నాకు? స్వాహ స్వధ వషక్కారములు చెప్పచ్చా అన్నాడు ఆయన. వచ్చేసే నీకు అన్నాడు బ్రహ్మ. వేదములు కూడా నాకు అధీనం అయ్యాయా? వేదములన్నీ నీ బుర్రలో ఉంటాయి. అయితే నేను శిష్యులకు వేదము నేర్పచ్చా? నేర్పవచ్చు. బ్రహ్మాండం అయితే ఇంకేమన్నా కావాలా అన్నాడు బ్రహ్మ. అబ్బే ఇవి సరిపోవున్నారు. ధనుర్వేదం కూడా నాకు ఉంటుందా? ఉంటుంది. అథర్వణ వేదం నాకు వచ్చా? వస్తుంది నీకు అన్నాడు ఆయన. అంటే ఆయన వచ్చినని అడిగితే వచ్చేస్తుంది అంటున్నాడు ఈయన. ఋగ్వేదం యజుర్వేదం సామవేదం సాంగోపాంగంగా నాకు వస్తాయా? వచ్చాయి, కావాలంటే పరీక్షించుకో అన్నాడు బ్రహ్మ. సరిపోతాయా? ఇక వెళ్ళిరానా అన్నాడు బ్రహ్మ. అడిగినవన్నీ ఇచ్చేసాడు ఆయన. వెళ్ళిరానా అంటే అప్పుడే కుదరదు. ఇన్ని వరాలు ఇచ్చాక ఇంకేం కావాలంటే నువ్వు కాదు నన్ను బ్రహ్మర్షి అని పిలవడం. వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అంటే కానీ లేవని అన్నాడు ఆయన. మాయదారు కూడా ఎవరు వల్ల నేను ఇంత మహాతపస్సు చేశాను, ఎవరంటే నాకు కసివో, ఎవడు నాకు విరోధో, ఆ వశిష్ఠుడు దగ్గరకు వచ్చి వినయముగా, నాయనా విశ్వామిత్ర నువ్వు బ్రహ్మర్షివి అంటే కానీ నేను ఈ తపస్సు మానను అన్నాడు ఆయన. అది పట్టుదలంటే ఎవరి చేత చివాట్లు తిన్నామో వారి చేతే మెళ్ళో దండ వేయించుకుంటేనే మనం గొప్పవాళ్ళం అవుతాం అనగానే వెంటనే దేవతలు తప్పదు కదా, నీకు మేము తగిన వరం ఇస్తాం అంటే వశిష్ఠుండి తీసుకొస్తాం. నీ పట్టుదల అప్పటిదాకా విడిచిపెట్టవు, మళ్ళీ తపస్సు చేస్తావు. తపస్సు చేస్తే ఈసారి వచ్చిన అగ్నిజ్వాలతో మొత్తం లోకాలన్నీ కాలి బూడిదైపోతాయి నాయన, ఇక తపస్సు చెయ్యకు అని దేవతలు హుటాహుటిన వెళ్ళి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పగానే వశిష్ఠుడు అక్కడికి వచ్చి, మహాత్మా బ్రహ్మర్షి విశ్వామిత్ర నీకు స్వాగతం అన్నాడు. వశిష్ఠుడికి ఏం కోపం లేదు కదండి, ఈయన గొప్పవాడు అయ్యాడు కనుక గొప్పవాడు అన్నాడు, అవ్వకపోతే అవ్వలేదంటాడు. ఇందులో నిజంగా ఎప్పుడు వశిష్ఠుడి తప్పు లేదు. ఇప్పుడు వశిష్ఠుడు స్వయముగా వచ్చి బ్రహ్మర్షి అయ్యావు అనగానే బ్రహ్మర్షిత్వం న సందేహ, దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్, న సందేహ, సందేహం లేదు నువ్వు బ్రహ్మర్షి అనగానే అప్పుడు ఎదురుగా వచ్చి బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడికి నమస్కరించాడు. మళ్ళీ అక్కడ కూడా ఔచిత్యం ఔచిత్యమే. ఆయనేమో స్వయంగా కదిలొచ్చాడు, బ్రహ్మర్షి అన్నాడు కదా అని, నేను బ్రహ్మర్షిని, ఇప్పుడు నువ్వు నా శిష్యుడు అనలేదండోయ్, నీ వల్లే నేను బ్రహ్మర్షిని అయ్యానని మళ్ళీ నమస్కరించాడు. ఈ విధంగా మొత్తం మీద తపస్సుని పూర్తి చేసుకుని బ్రహ్మర్షి పదాన్ని పొందిన మహాత్ముడు ఈయన. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అని శతానందుడి కథంతా ఇటు జనకుడు రామలక్ష్మణులు వింటూ ఉండగా చెప్పాడు. రామలక్ష్మణులకు చెప్పాడు ఈ కథ. ఈ కథ అంతా జనకుడు విని కౌశికుడికి నమస్కరించి, నీ చరిత్ర ఇదివరలో కొంచెం విన్నాను, మా కుల పురోహితుడి వల్ల సంపూర్ణంగా విన్నాను, బ్రహ్మానందం కలిగింది, నీ వంటి మహానుభావుడు రావడం మా అదృష్టం, మా యాగం పూర్తయ్యేదాకా ఉండి మా ఆతిథ్యం స్వీకరించి ఇక్కడే ఉండండి అని పలికెట్టారు. అప్పటికి సాయంకాలం సంధ్యా సమయం అయ్యింది. ఇక సంధ్యావందనాదులు మీరు చేసుకోండి మేము చేసుకుంటామని వాళ్ళు వెళ్ళిపోయారు. హాయిగా రాత్రి జనక మహారాజు గారి భవనంలో రామలక్ష్మణులు విశ్వామిత్రుడు సుఖంగా కాలం గడిపారు. ఎప్పుడూ మానవ శరీరం ఎత్తాక భోజనం చేయటం, నిద్రపోవటం, స్నానం చేయటం, భోజనాదులు చేయటం ఇవన్నీ తప్పనిసరి అన్నమాట. అందువల్ల అవన్నీ చేశారట. తెల్లవారింది. ఇప్పుడు జనకుడు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి, మీరు ఏం చెబితే అది చేస్తాను, నన్ను ఎందుకు వినియోగించుకోవాలో అందుకు వినియోగించుకోండి, మీరు వచ్చిన పని చెప్పండి అనగా, నేను వచ్చిన పని ఈ పాటిగా నీకు కొంతవరకు తెలుసుండాలి, తెలియకపోతే ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. వీరు రామలక్ష్మణులు, వీరి గురించి నీకు చెప్పాను దశరథుడి యొక్క కుమారులని, వీళ్ళకు ఒక్కసారి నీ శివధనుస్సు చూపించు, అది వాళ్ళు చూస్తారని మాత్రమే అన్నాడు అండయ్య విశ్వామిత్రుడు. ఒకసారి చూద్దాం అనుకుంటున్నారు, ఆ విల్లు సంగతి ఏమిటో చూద్దాం అనుకుంటున్నారు, అది వ్యవహారం అనగానే చాలా సంతోషపడ్డాడు ఆయన. ఆ విల్లు సంగతి ఏమిటో చెప్పి అప్పుడు చూపిస్తాను. మా వంశం పరమ పవిత్రమైన వంశం. నిమి చక్రవర్తి వల్ల మా జనక మహారాజుల యొక్క వంశం ఆవిర్భవించింది. నిమి అని ఒక చాలా గొప్పవాడు ఉండేవాడు. ఆయన వశిష్ఠుడి యొక్క శిష్యుడు. వశిష్ఠుడు ఒకసారి కోపం వచ్చి నువ్వు చచ్చిపో అన్నట్ట. వెంటనే చచ్చిపోయాడు నిమి. అప్పుడు ఆ నిమి తపస్సు చేసి మళ్ళీ బ్రహ్మని ప్రార్థించి, నేను శరీరంలో ప్రవేశించాలనుకోవటం లేదు కానీ ప్రజలందరి శరీరాల్లో ఉండాలనుకుంటున్నాను అన్నట్ట. అయితే ఈరోజు నుంచి ప్రజల యొక్క రెప్పపోటు అని ఉంటుంది, ఆ రెప్పపోట్లో నువ్వు ఉండు అన్నాడు బ్రహ్మ. అప్పటి నుంచి నిమి చక్రవర్తి మనకి ఈ కంటి రెప్పల్లో చేరాడు. ఆయన వల్లే చీటికి మటికి ఇలా రెప్పలు వేస్తాం మనం. ఆ రెప్పపోటుని సంస్కృతంలో నిమిషము నిమేషము అంటాం. ఆ నిమి చక్రవర్తి ఈ రెప్పపోటు అనమాట. ఆయన లేకపోతే మనకి కంటి మీద రెప్పపోటు ఉండేది కాదు. పూర్వం దేవతల్లాగా మనం కూడా గుడ్లు అప్పగించి చూసేవాడు. అలా గుడ్లు అప్పగించి చూస్తే ఇప్పుడు చాలా ప్రమాదం. కాసేపు ఆ నాగోలు రోడ్డు మీద నిలబడి అలా గుడ్లు అప్పగించి చూస్తే తర్వాత గుడ్లు ఉండవు. అందువల్ల ఒక విధంగా నిమి చక్రవర్తి మనల్ని అనుగ్రహించాడు అన్నమాట. అంతటి గొప్పవాడండి నిమి అంటే. ఆ నిమి వంశంలో ఆరవ చక్రవర్తి పేరు దేవరాతుడు. ఆయన ఒకప్పుడు దేవతల గురించి యజ్ఞం చేశాడు. దేవతలు మెచ్చుకుని ఏం కావాలో కోరుకోమంటే, నాకు ఒక గొప్ప వస్తువు కానుకగా ఇవ్వండి అని కోరాడు ఆయన. అప్పుడు దేవతలు శివుడి దగ్గరికి వెళ్ళారు. ఈ కథ మీకు మొన్న కూడా చెప్పాం కనుక కొత్తగా చెప్పక్కర్లా. అయినా మళ్ళీ ఇప్పుడు జనకుడు చెబుతున్నాడు కాబట్టి చెబుతాం అన్నమాట. దేవతలంతా శివుడి దగ్గరికి వెళ్ళి దక్ష యజ్ఞమును నాశనం చేయటం కోసం శివుడు ఒక విల్లు ఎక్కుపెట్టాడు. ఆ విల్లును అడిగి తీసుకొచ్చారు. తీసుకొచ్చి, ఈ శివధనుస్సుని నీకు ఇస్తున్నాం, ఇది శివుడు దక్షుడి యజ్ఞం నాశనం చేయటం కోసం తయారు చేసుకున్న విల్లు. మా కోరిక మీద ఈ విల్లుని మాకు ఇచ్చేశాడు శివుడు అని దేవతలంతా దేవరాతుడి చేతిలో శివధనుస్సు పెట్టారు. ఆ శివధనుస్సు చాలా కాలం పాటు జనకుల యొక్క వంశంలో ఉండిపోయింది. బహుశా మీలో ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం మళ్ళీ చెప్పాలి. దక్షయజ్ఞాన్ని నాకు పాత్ర లేకుండా, నాకు హవిస్సు ఇవ్వకుండా దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు, అరుద్రయాగం చేస్తున్నాడు, కాబట్టి దక్షుడిని చంపుతాను అని శివుడు ఒక ధనుస్సు సృష్టించుకుని ఎక్కుపెట్టాడు. అప్పుడు దేవతలంతా వచ్చి, ఇప్పటికే దక్షుడి యజ్ఞాన్ని వీరభద్రుడు ధ్వంసం చేశాడు, మా అందరికీ నడ్డి కొంతమందికి, కాళ్ళు కొంతమందికి, బుర్ర కొంతమందికి విరగొట్టాడు, ఇప్పుడు నువ్వు మళ్ళీ ధనుస్సు ఎక్కుపెట్టి ఆ ధనుస్సు నుంచి పాశుపతాస్త్రం విడిచిపెడితే ఆ అస్త్రం వల్ల మొత్తం భూలోకంలో ఉన్న దక్షుడి పరివారం అంతా కాలిబూడిదైపోతారు, దయతో కోపాన్ని ఉపసంహరించుకో, ఆ ధనుస్సు మాకు ఇచ్చేయని ప్రార్థిస్తే శివుడు వెంటనే కోపాన్ని తగ్గించుకొని ఈ ధనుస్సుని దేవతల చేతిలో పెట్టాడనమాట. దేవతల ఆ ధనుస్సు దేవరాతుడికి ఇచ్చారు. దేవరాతుడు ఆ ధనుస్సుని పూజామందిరంలో పెట్టి పూజించాడు. అప్పటి నుంచి మా జనక వంశంలో ఈ శివధనుస్సు ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది. దేవరాతుడి తర్వాత దేవరాతుడి కొడుక్కి, దేవరాతుడి తర్వాత దేవమీఢుడికి, ఇలా ఒకరి తర్వాత ఒకరికి వచ్చింది. ఈ ధనుస్సు ఇలా మా తండ్రి గారి దగ్గర నుంచి నాకు వచ్చింది. నేను ఈ ధనుస్సుని దాదాపు కొన్ని వందల సంవత్సరములుగా పూజామందిరంలో పెట్టి భక్తితో పూజిస్తున్నాను. ఇలా ఉండగా ఒకసారి నేను యజ్ఞం చేయాలనుకున్నాను. యజ్ఞం చేసే ముందు భూమిని నాగలితో దున్నాలి. అందుకని బంగారపు నాగలితో భూమిని దున్నబోతూ ఉంటే ఆ నాగలి అంచుకి ఏదో ఇరుక్కుపోయింది. ఏమిటో చూస్తే ఒక సుందరీమణి అయిన బాలిక ఆ నాగలి అంచుకు తగిలి బయటకు వచ్చింది. భూమిని దున్నుతున్నప్పుడు భూమిలో ఉన్న వస్తువులు బయటకు వస్తాయిగా, అలా ఓ పాప బయటకు వచ్చింది. సంస్కృతంలో నాగలి యొక్క అంచుని, ఆ చాలుని సీత అంటారు. ఆ సీతకి తగిలి బయటకు వచ్చిన పాపకి నేను ముద్దుగా సీత అని పేరు పెట్టుకున్నాను. క్షేత్రం శోధయత లబ్ధ నామ్నా సీతేతి విశ్రుత. నాగలి అంచుకు తగిలిన ఆ పాప, ఆ బాలిక సీత అని ప్రసిద్ధికెక్కింది. విశ్రుత అంటే జనంలో సీత అని పిలువబడింది, బాగా ప్రసిద్ధికెక్కింది. ఆమె నిజానికి భూగర్భం నుంచి పుట్టింది, అందువల్ల స్త్రీ గర్భం నుంచి రాలేదు గనక అయోనిజ. అయినప్పటికీ నేను చెయ్యాలనుకున్న యజ్ఞగుండం ప్రాంతంలో దొరికింది గనక ఆమె నాకు పుత్రికే అయ్యింది, ఆమె నా పెంపుడు కూతురు అయ్యింది. ఆ తర్వాత కొంతకాలానికి నాకు ఒక కూతురు పుట్టింది, ఆవిడకు ఊర్మిళ అని పేరు పెట్టుకున్నాను. ఈ విధంగా నాకు ఇద్దరు పుత్రికలు అయ్యారు. ఒక ఆవిడ అయోనిజ అయిన సీత, మరొక ఆవిడ అయిన ఊర్మిళ. ఈ సీతని పెరుగుతూ ఉంటే ఎవరికి ఇచ్చి పెళ్లి చెయ్యాలా అని నాకు అనిపించింది. పరమసుందరీమణి, పరమ పవిత్రురాలు, స్త్రీ గర్భం నుంచి పుట్టినటువంటి ఈ పాపని ఎవరికి ఇచ్చి పెళ్లి చెయ్యాలా అని నేను ఆలోచించాను. ఈలోపు భూలోకంలో ఉన్న చాలామంది ఎక్కడి వాళ్ళు, ఎక్కడెక్కడే వాళ్ళు మా సీత యొక్క అందం తెలుసుకుని మీ అమ్మాయిని నాకివ్వండి అంటే నాకివ్వండి అని కొందరు, లేదా మా పిల్లలకి ఇవ్వండి అని కొంతమంది, ఇలా అందరూ రకరకాలుగా సీత కోసం వెంపర్లాడారు. ముసలాళ్ళు కూడా సీతను మాకు ఇమ్మన్నారు అండి ఆ సౌందర్యానికి మెచ్చుకుని. కొంతమంది ముసలివాళ్ళు కొంచెం బుద్ధిమంతులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మాకు వద్దులండి మా అబ్బాయిలకి ఇవ్వండి అన్నారు. కొంతమంది మనవలకి ఇమ్మన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ సీత కోసం జనకుని దగ్గరికి వార్త పంపారు. అప్పుడు నేను బాగా ఆలోచించాను, భూగర్భం నుంచి వచ్చిన ఈ పవిత్రురాలికి పరాక్రమవంతుడే భర్త కావాలి. మామూలు పరాక్రమవంతుడు కాదు, అసాధారణ పరాక్రమం కలిగిన వాడు భర్త కావాలి అని ఆలోచించి, మా దగ్గర మా పూర్వీకుల నుంచి వస్తున్న ఒక ధనుస్సు ఉన్నది, అది శివధనుస్సు. ఆ ధనుస్సుని చేత్తో ఎత్తి అల్లెతాడుని వంచి కింద కొసక్ కట్టిన వాడికి, అంటే విల్లు ఎక్కువ పెట్టిన వాడికి నా కూతుర్ని ఇస్తానని చాటించాను నేను. ఇక్కడ పెద్ద సమస్య ఏమిటో తెలిసిన, అసలు ఆ విల్లు పైకి ఎత్తడం కష్టం, ఎత్తిన అల్లెకి అల్లెతాడని ఉంటుంది, ఆ తాడుకే కదా బాణాలు ఎక్కువ పెట్టి వేస్తారు. ఈ తాడు పైన చుట్టబడి ఉంటుంది, ఆ తాడు ఇప్పి బాగా కిందకి వంచి కింద కొస కట్టాలి. కట్టాలంటే ఈ విల్లు వంచాలి, ఆ విల్లు వంగదండి, చాలా కష్టం. మనుషులు మనమే వంగమాయే, అటువంటిది విల్లు ఎక్కడ వంగుతుంది? అదే ఒకవేళ వంగితే కష్టం. ఇది దృష్టిలో పెట్టుకుని నేను అలా చాటించాను. ఒకరా ఇద్దరా కొన్ని వందలు వేల మంది రాజులు, రాజకుమారులు అందరూ వచ్చారు. సీత మీద వ్యామోహంతో శివధనుస్సుని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించారు. మాట వరసకి ధనుస్సుని ఎవ్వరూ పైకి ఎత్తలేకపోయారు, అసలు కదల్చలేకపోయారు కొంతమంది అయితే. నశేకుర్ గ్రహణేతస్య ధనుషస్త అన్నాడే, అసలు ధనుస్సు దగ్గరికి వెళ్ళి దాన్ని అలా పైకి ఎత్తలేకపోయారట. ఇంకా పైకి ఎత్తలేనప్పుడు వంచడం ఎక్కడా, ఈ అల్లెతాడు కిందకి దింపి కింద కొసకి కట్టడం ఎక్కడా, చాలా కష్టం. వచ్చిన వాళ్ళందరూ నిరాశ పొందారు, ఆశాభంగం పొందారు. అక్కడితో విడిచిపెట్టారా, మేమందరం సీతని పెళ్లి చేసుకోవాలంటే మాకు లేని పని పరీక్ష పెడతాడా, అసలు ఈ ధనుస్సులో ఏదో మోసం ఉంది అందుకే ఎత్తలేకపోతున్నాం అనుకున్నారు వాళ్ళు. కక్ష కట్టారు, వారంతా కుమ్మక్కైపోయారు. కొన్ని వేల మంది రాజులు, రాజకుమారులు భయంకర సైన్యంతో మా మిథిలా నగరం మీదకి దండెత్తొచ్చారు. మా నగరం చుట్టుముట్టేశారు సంవత్సరం పాటు, ఏకంగా ఒక సంవత్సర కాలం నగరాన్ని చుట్టుముట్టి సర్వనాశనం చేసేసారు మా నగరాన్ని. తత సంవత్సరే పూర్ణే క్షయం యాతాన్ని సర్వశః సాధనాన్ని ముని శ్రేష్ఠతతోహం పురుష దుఃఖితః. ఒక సంవత్సరం మా నగరాన్ని చుట్టుముట్టి కోటగోడ తలుపుల దగ్గర చేరి లోపలికి రాలేక బురుజులు పడగొట్టారు, బయట ఉన్న మా దుర్గములు పాడు చేశారు, మా కోశాగారం పాడు చేశారు, మా ధాన్యాగారాన్ని కొల్లగొట్టారు. దాంతో మేమంతా నాశనమైపోయాం, మా ప్రజలు ఏడ్చారు. ఎందుకంటే ఎప్పుడు కూడా కోట చుట్టూతట నాలుగు దుర్గాలు ఉంటాయి, సహజంగా నగరానికి చుట్టూత నాలుగు దుర్గములు కడతారు. దుర్గము అంటే ఒక పెద్ద భవనం, ఒక పెద్ద కోట లాంటిది. వాటిల్లో ఏం చేస్తారు, ఒక దాంట్లో ధాన్యం పోస్తారు, ఇంకో దాంట్లో రత్నాలు బంగారం పోస్తారు, ఇంకో దాంట్లో అవసరానికి పనికొచ్చే ఈ పప్పు ధాన్యాలు కూరగాయలు ఇవన్నీ ఉంటాయి, ఇంకో దాంట్లో వంట పాత్రలు ఉంటాయి. ఇటువంటివన్నీ నగరాన్ని ఎవరైనా శత్రువులు చుట్టుముడితే ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంచుతారన్నమాట. గిడ్డంగులు, గొడౌన్స్, ఎఫ్సిఐ అన్నమాట. అవన్నీ పాడు చేశారు ఈ శత్రువులు, ధాన్యం కొల్లగొట్టేశారు కాబట్టి ప్రజలకి తిండి లేదు, అగ్ని చల్లార్చారు కాబట్టి వండుకోవడానికి నిప్పు లేదు, పాత్రలన్నీ ఎత్తుకుపోయారు, నవరత్నాలు బంగారం పట్టుకుపోయారు. ఇప్పుడు ఈ నగరంలో ఉన్నవాళ్ళు ఎలా బతుకుతారు, లోపల ఉన్న ఆహారం కొద్ది రోజులున్నాగా అయిపోయింది. అప్పుడు నేను చాలా ఏడ్చాను, భయపడ్డాను, ఎంతమంది ఒకేసారి పడితే ఎలా యుద్ధం చేయటం, ఒకళ్ళతో ఇద్దరితో కాదు కదా, చుట్టూతో జనమే, రాక్షసుల్లో పడిపోయారు సైనికులు అనుకుని వెంటనే కష్టకాలంలో దేవతలే రక్షిస్తారని గ్రహించి వెంటనే దేవతల్ని శరణు కోరాను. తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం దదుశ్చ పరమ ప్రేతాః చతురంగ బలం సురాః. వెంటనే నేను దేవతల్ని భక్తితో ప్రార్థించి, దేవతలారా నేను ఇంద్రియ నిగ్రహంతో ఎప్పుడూ మిమ్మల్ని పూజిస్తూ ఉంటాను, నన్ను అనుగ్రహించి శత్రువులను నాశనం చేయటానికి కావలసిన శక్తి ప్రసాదించండి అన్నాను. అప్పుడు దేవతలు ప్రసన్నులై నాకు చతురంగ బలాలు ప్రసాదించారు, స్వర్గం నుంచి బలాన్ని పంపించారు. చతురంగ బలాలంటే గుర్రములు, రథములు, ఏనుగులు, కాలినడకన వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు. ఈ విధంగా చతుః అంగ చతురంగ బలం, నాలుగు రకములైన బలములు అన్నమాట. ఈ నాలుగు రకాలైన బలాలు ఏంటంటే, కొంతమంది గుర్రాల మీద ఎక్కి యుద్ధం చేస్తారు, కొంతమంది ఏనుగులు ఎక్కి యుద్ధం చేస్తారు, కొందరు రథములు ఎక్కి యుద్ధం చేస్తారు, కొందరు కాలినడకన వెళ్ళి యుద్ధం చేస్తారు. ఈ నాలుగు రకాలైన బలములు దేవతలు ప్రసాదించారు. ఈ బలాన్ని తీసుకుని నేను స్వయంగా వాళ్ళకి రాజునై నాయకుణ్ణై శత్రువుల మీద విరుచుకుపడ్డాను. దేవతలిచ్చిన ఈ శివధనుస్సు పుచ్చుకుని చితకొట్టి పారేశాను. ఆ ధను ప్రభావంతో మొత్తం శత్రువుల్లో కొంతమంది చచ్చారు. కొందరికి కాళ్ళు విరిగాయి, కొందరికి కీళ్ళు విరిగాయి, కొందరికి కళ్ళు పోయాయి, కొందరికి ఒళ్ళే పోయింది. అందరినీ చితకొట్టి పారేయగా మిగతా వాళ్ళు కాందిశీకులై పారిపోయారు, కకావికలై పారిపోయారు, తలో దిక్కుకి పారిపోయారు. ఈ విధంగా మా నగరాన్ని మళ్ళీ రక్షించుకుని మా సంపదలు పెంచుకున్నారు. ఆ తర్వాత ఇక నా మీదకి ఎవరు యుద్ధానికి రాలేదు, సాహసించి వస్తే చస్తారు గనక. ఎన్నాళ్ళకి మళ్ళీ శివధనుస్సుని చూపించమని నువ్వు ఈ శ్రీరామలక్ష్మణుల్ని వెంట పెట్టుకుని వచ్చావు. నా కథ నీకు తెలిసింది కాబట్టి ఇంత కథ ఎందుకు చెప్పానో నీకు ఈ పాటికి అర్థమయ్యి ఉంటుంది. రాముడికి శివధనుస్సుని చూపిస్తారు. ఒకవేళ రామచంద్రుడు గనక ఆ ధనుస్సుని ఎక్కుపెట్టగలిగితే, ఆ వింటికి అల్లెతాడును తొడగలిగితే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, నా కూతురు వీర్యశోక అంటే పరాక్రమవంతుడికే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, పూర్వం అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఏం చేసేవారన్నమాట అబ్బాయి తాలూకు వాళ్ళు. మా ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడండి, ఉదాహరణకి దశరథుడే తీసుకుందాం. దశరథుడు తనకు కోడలు కావాలనుకుంటే ఎవరైనా అమ్మాయి ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి దూతల్ని పంపాలి. పంపి మా ఇంట్లో రాముడని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి, దానికి బదులుగా మీకు ఇంత బంగారం ఇస్తాను, లేకపోతే ఇన్ని రథాలు ఇస్తాను అని ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవారు. బతిమాలి బతిమాలి సంబంధం వెతుక్కుని చేసుకునేవారు. ఇప్పుడు ఏమంటున్నాడు జనకుడు, నాకు ఇతరుల దగ్గర నుంచి బంగారం అక్కర్లేదు, రథాలు అక్కర్లా, బలమే కట్నం. సీతని పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలి, పురుషుడి దగ్గర ఉన్న బలమే కట్నం. వీర్యశుల్కం అంటే అదనమాట. రాముడు తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తే అదే మా సీతకిచ్చే కట్నం. ఆ కట్నం మాకు పెద్ద పట్నం కంటే ఎక్కువ కాబట్టి పరీక్షించమనగానే తీసుకురండి అన్నాడు ఆయన. విశ్వామిత్రుడి పలుకులు విన్నాడు జనకుడు, పక్కనున్న భట్లకేసి తిరిగాడు, శివధనుస్సుని ఇక్కడికి తీసుకురండి అన్నట్ట. జనకుని ఆదేశంతో కొంతమంది బయలుదేరారు. ఎంతమందో చెప్పమంటారా శివధనుస్సుని తీసుకురావడానికి? శివధనుస్సుని 8 చక్రములు కలిగిన పెద్ద బండి మీద పెట్టారు. ఒక పెద్ద బండి ఉన్నది, ఆ పెద్ద బండికి పైన ఇంకేం ఉండదు, పైన మాత్రం కేవలం ధనుస్సు ఉంటుంది. ఆ బండికి కింద పెద్ద పెద్ద 8 చక్రములు ఉన్న 8 చక్రములతో ఉన్న పెద్ద బండి మీద పెట్టారు ధనుస్సుని. దాన్ని సభలోకి ఎంతోమంది కాదట, 5,000 మంది మాత్రమే ఈడ్చుకొచ్చారట. ఆ బండిని ఏడవడానికి 5,000 మంది యోధులు అవసరమయ్యారు. మళ్ళీ 5,000 మంది ఎవరు అనుకుంటున్నారు, నాలాంటి వాళ్ళే, అబ్బే వీళ్ళు 5,000 కాదు, 5,00,000 మంది అయినా ఏడవలేరు. నృణాం శతాన్ని పంచాశత్ వ్యాయతానాం మహాత్మనాం. ఇప్పుడు అర్థమైందా, మంచి బలం కలిగిన వాళ్ళు, బలిష్ఠులు, శరీరాన్ని దృఢంగా తయారు చేసుకున్నటువంటి పహిల్వాన్లు. ఆ పహిల్వాన్లు కూడా కేవలం శరీర దారుఢ్యమే కాదు, తపశ్శక్తి కూడా కలిగిన వాళ్ళు, అంటే సద్బుద్ధి కలిగిన వాళ్ళు 5,000 మంది. ఒకళ్ళు ఎవరు అడిగారు, ఏమండి శతాని అన్నాడు కదా అనని, శతాని పంచాశత్ అన్నాడు, అది వినండి పూర్తిగా శ్లోకం చదువుకోవాలి మరి. కాబట్టి శతాని అంటే 100, పంచాశత్ అంటే 50, 150 అంటే 50 100, 50 hundreds అంటే 5,000. 5,000 మంది మహావీరులు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు ఈ 8 చక్రాల బండిని ఈడ్చుకొచ్చారు. ఆ బండి మీద ఉంది ధనుస్సు. ఇప్పుడు జనకుడు విశ్వామిత్రుడికి నమస్కరించి రామలక్ష్మణుల కేసు తిరిగి ఇలా అన్నాడు, విశ్వామిత్ర, రామలక్ష్మణులరా, కొన్ని 100 తరాలుగా మేము పూజిస్తున్న దివ్యమైన శివధనుస్సుది, ఎక్కడెక్కడి నుంచో మహారాజాదిరాజులు పరాక్రమవంతులు వచ్చారు, రాక్షసులు వచ్చారు, దేవతలు వచ్చారు, మానవులు వచ్చారు, సీతని పెళ్లి చేసుకోవడం కోసం ఆశపడి ఈ ధనుస్సుని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించి ఎత్తలేక సిగ్గుతో మరలిపోయారు. నేనంటలే ఈ మాట. స్వయంగా ఆయన అంటున్నాడు, నైతత్ సురగణా సర్వే, దేవతలంతా కలిసి ఎత్తలేకపోయారు. నాసురాహ అంటే అసురులు వచ్చారు. నచ రాక్షసాహ గంధర్వ యక్ష ప్రవరాహ స కిన్నర మహోరగాహ. రాక్షసులు, గంధర్వులు, యక్షుల్లో గొప్పవాళ్ళు, కిన్నరులు, మహాసర్పాలు వచ్చాయి. చివరికి నాగదేవతలు కూడా ఎత్తలేకపోయారు. ఇక నాగదేవతలు ఎత్తలేకపోతే సామాన్యులు ఏమి ఈ తీగలాగలుగుతారు దీన్ని? అటువంటిది ఈ విల్లు అంటే. అందుకే కొన్ని చోట్ల రావణాసురుడు వచ్చి ఎత్తడానికి ప్రయత్నించాడన్నమాట. నిజమే, ఈ రామాయణంలో రాయలేదు కానీ తక్కిన పురాణాల్లో రాశారు. ఆధ్యాత్మ రామాయణంలో రాయబడి ఉన్నది. అందులో రావణుడు కూడా వచ్చి ఎత్తడానికి ప్రయత్నించి కింద పడిపోయి నానా ఎత్తన పడిపోయేటవాడు. ఇలా ఎంతోమంది ప్రయత్నించారు, ఈ ధనుస్సును ఎత్తలేకపోయారు. మీలో ఎవరైనా ఈ ధనుస్సు ఎత్తగలిగితే ఆ తర్వాత సీత అతనికి భార్య అవుతుంది. విశ్వామిత్ర, నువ్వెందుకు చెప్పవలసిన మాట నేను చెప్పాను, తదనంతర కర్తవ్యం నీది అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు తెలుసా విశ్వామిత్రుడు? ఎక్కువ మాట్లాడు విశ్వామిత్రుడు. వత్సరామ ధనుపత్య ఇతి రాఘవం అప్రవీత్. రామా, ఒక్కసారి ఆ విల్లును చూడు అన్నాడు. పశ్య, చూడు. చూడు అనే శబ్దం వరకు పశ్య అనేదానికి రెండు అర్థాలు. దాని అంతం చూడని ఒక అర్థం, పైపోయిన చూడని ఒక అర్థం. ఇప్పుడు నాబోటి వాడు ఇదిగో వీడి వ్యవహారం చూడు అన్నామంటే దాని అర్థం ఏంటి? నెత్తి మీద రెండుచ్చుకోనే అర్థం, చెప్పక్కర్లేదు వ్యవహారం. ఈ సంస్కృత శబ్దంలోనూ పశ్య అనేది అలాంటిదే, తెలుగులో కూడా అంతే అన్నమాట. నీ సంగతి చూస్తామని హెచ్చరించామంటే నీ సంగతి చూస్తామంటే ఊరికి రెండు గుడ్లు అప్పగించి కళ్ళదోళ్ళు అని ఇలా చూసి వెళ్ళిపోమని కాదు అక్కడ అర్థం. కాబట్టి కొంచెం భాష మీద పట్టున్న వాళ్ళకి ఈ విషయం చెప్పక్కర్లా, దాన్ని వ్యంగ్యము అంటారు. అప్పుడు రామచంద్రుడు మహర్షి మాట విన్నాడు. ఆ ధనుస్సు పెట్టబడినటువంటి పెట్టికి తెరిచారుగా, తెరిచి ధనుస్సును చూచాడు. బ్రహ్మర్షి, ఇప్పుడే ఈ ధనుస్సుని చేతితో తాకుతాను అంటే అంతరార్థం ఏంటి? గౌరవంగా దాన్ని ఒక్కసారి స్పృశించాలి, అది శివధనుస్సు కదా, దాన్ని అస్తవ్యస్తంగా తీయకూడదు. మహానుభావుల చేతి వస్తువులు తీసుకునేటప్పుడు భక్తితో ఒక్కసారి అలా తడవాలి, స్పృశించాలి. ఆ తర్వాత పైకెత్తుతాను, అల్లుతాడు దీనికి సంధిస్తాను, ఆ వంచి విల్లు తాడు దానికి కడతాను, రెండో వైపు కొస ముడి వేస్తాను అని పలికాడు. కొన్ని వేల మంది సదస్సులు చూస్తున్నారు, విశ్వామిత్రుడు చూస్తున్నాడు, జనకుడు చూస్తున్నాడు, పైనుంచి సీతామాత కూడా చూస్తుందండో, ఆవిడ కూడా రహస్యంగా చూస్తోంది. అదిగే కొన్ని పురాణాల్లో ఆ విషయం కూడా చెప్పారు, ఆవిడ కనపడకుండా చూస్తోంది. ఇప్పుడు ఈ వెనకే ఉంది సీత, ఈ కథ అంతా వింటుంది ఆవిడ కూడా, అక్కడ నుండి వింటుంది. రామచంద్ర ప్రభు టీవీగా వచ్చి ఆ ధనుస్సును అలా ప్రేమగా స్పృశించాడు. చేత్తో చాలా సునాయాసంగా ఎత్తాడు. ఎంత సునాయాసంగా ఎత్తాడో తెలిసినా, లక్షల కొలది, వేల కొలది మహారాజాధిరాజులు ఎత్తలేనటువంటి శివధనుస్సుని ఏనుగు చెరుకుగెడ ఎత్తినంత తేలిక ఎత్తేసాడు. అందుకే ఆయన రాముడు అన్నారు. ఏనుగు యొక్క తొండానికి చెరుకుగెడ ఎంత అండి దాని బతుకు? చెరుకుగెడ అంటే దాని బతుకు ఎంత? మనకి చెరుకుగెడ అంటే కొంచెం బెరుకు కానీ, కరుకు కానీ, భయం కానీ. అంత తేలిగ్గా ఎత్తి ఒక కొస కింద నొక్కి పెట్టాడు, పైన ఇలా వంచాడు, అక్కడున్న అల్లెతోడు తీశాడు. అది అవలేలగా మల్లె పువ్వు వంగినంత తేలిగ్గా వంగిపోయిందిట విల్లు అలా వంచుతూ ఉంటే. ఇప్పుడు ఆ విల్లు యొక్క తాడు ఎత్తాడు, రెండో కొసని అంటే వింటి తాడిని, అల్లెతాడును కింద ఉన్నటువంటి మొనక ముడేశాడు. ఇలా వంచి అల్లెతాడు బాగా కిందకి లాగి దాన్ని శుభ్రంగా కిందకున్నటువంటి మొనకి గట్టిగా బిగించి కట్టాడు. ఇప్పటికి వింటిని అరి సంధించాడు. తాడు సంధించిన తర్వాత ధనుస్సు ఎత్తాడు. ఈ కుడి చేత్తు అల్లెతాడు గట్టిగా పుచ్చుకుని హుమ్మని వెనక్కి లాగాడు. లాగా ఏదో ధనుష్టంకారం చేద్దాం అనుకున్నాడు ఆయన. అలా అనుకోవడంతో తద్భంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాహ, ఆ మధ్య ప్రాంతం పెళ్ళను విరిగిపోయింది. మళ్ళీ మామూలు కాదు, ఒక మహాశబ్దంతో మహానాసీత్ నిర్ఘాత సమనిస్వన, ఆకాశం నుంచి కొన్ని వేల పిడుగులు పెళ్ళ పెళ్ళ శబ్దములతో పడుతూ ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఆకాశం అంతా మేఘావృతం అయిపోయింది, తుఫాను వస్తోంది, ఆ సమయంలో డబా 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 శబ్దం చేసుకుంటూ పిడుగులు పడితే ఎంత శబ్దం వస్తుందో, ఈ విల్లు విరగ్గానే అంత శబ్దం వచ్చింది.
పర్వతములు బద్దలైపోయాయి ఒక్కసారి ఆ మహాశబ్దమునకు, భూమి మొత్తం కంపించిపోయింది, సముద్రములు ఉప్పొంగిపోయాయి, నదులు గతులు తప్పేశాయి. ఒక్క జనకుడు, విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు తప్ప మిగతా వాళ్ళంతా కింద పడి స్పృహ కోల్పోయారు, మొత్తం మూర్చబడిపోయారటండి. ఆ మాట కూడా చెప్పారు ఇక్కడ, వర్జయత్వ మునివరం, ఒక్క విశ్వామిత్రుని విడిచిపెట్టి, రాజానం అంటే జనకుణ్ణి విడిచిపెట్టి, తౌచ రాఘవ రామలక్ష్మణుల్ని విడిచిపెట్టి తక్కిన వాళ్ళంతా అని కింద పడిపోయారు. వాళ్ళ మొహాల మీద బిందులు కొద్ది నీళ్లు కొడితే కానీ లేవలేకపోయారు. అంత భయంకరమైన శబ్దం పుట్టింది, మహాశబ్దం పుట్టింది అనమాట. దాన్నే జంజాల పాపేశాస్త్రి గారు పెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే గుభిల్లుమనే గుండె నృపులకు జల్లుమనియే జానకి దేహము ఒక నిమేషంబునందే భయము జయమును నయము విస్మయము గదురా అని ఒక గొప్ప పద్యంలో రాశాడు. ఒకే క్షణకాలంలో పెళ్ళు మందిటి విల్లు, గంటలేమో గల్లు అన్నాయట, మహారాజులకు గుండె గుభిల్లు మందిట, ఎంత ఆశ్చర్యకరమైన దృశ్యం. దాన్ని అంతా చక్కగా వర్ణించాడు. అదంతా వాల్మీకి మహర్షి యొక్క రచన. వాల్మీకిని బాగా చదువుకుంటే పద్యములు రాయడం తేలిక. మనం ఏంటంటే వాటిని మూల గ్రంథాలు సరిగ్గా చదవటంలా, ప్రతి శబ్దమును పట్టుకోవాలి. ఇంకా వాల్మీకి యొక్క కావ్యమును ఆమూలగ్రంథ చదువుకోగలిగిన వాడికి పద్య కవిత్వం రాయడం ఎంతో తేలిక అనడానికి ఉదాహరణ నేను ఒకండి. కాసేపటికి రాజాహ విగత సాధ్వసహ, మిగతా వాళ్ళంతా అతి కష్టం మీద లేచారు. మొత్తం మీద విల్లు విరిగిన కొంతసేపటికి ఏం జరిగింది, ఏమి జరిగింది అని వణుక్కుంటూ కిందన్నవాడు లేచారు. లేచి చూస్తే విల్లు రెండుగా విరిగిపోయింది, చెరుకు ముక్క విరిగిపోయినట్టు విరిగిపోయింది. ఈలోపు జనక మహారాజు గారు మాత్రం స్పృహ తప్పిపోలేదని చెప్పాంగా, విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తక్కిన వారంతా స్పృహ తప్పిపోయిన వాళ్ళే. మీరు స్పృహ తప్పిపోలేదంటే మీరు మహాత్ముల కింద లెక్క. లేకపోతే కథ వింటూ ఉంటే కూడా మూర్చిపోతారట కొంతమంది. కాబట్టి బహుశా మీలో ఎక్కువ మంది విశ్వామిత్రులు, జనకుళ్ళు ఉండి ఉండాలి, లేదా ఆడవాళ్ళంతా సీత, సీత తల్లి అయ్యి ఉండాలి. నేను బహుశా విశ్వామిత్రుని అయ్యి ఉండాలి ప్రస్తుతానికి. కాబట్టి తక్కిన వాళ్ళంతా లేచారు మొత్తం మీద. ఈ సమయంలో ఈ రాముడు నిజంగా ధనుస్సు ఎక్కువ పెట్టగలడా, రాముడి లాంటి వాడు నాకు అల్లుడైతే బాగుండు, ఇంత సుందరాకారుడు, ఈ పరాక్రమవంతుడు, ఈ మహాత్ముడు నాకు అల్లుడవ్వాలి, ఈయన విల్లు ఎక్కువ పెడితే బాగుండు, ఎక్కువ పెట్టలేకపోతే నా బతుకేమైపోతుందని కొంచెం జడుస్తున్నాడు జనకుడు. ఆయనకి మనస్సు ఒక్కసారి ప్రశాంతత పొందింది, బ్రహ్మానందం పొందేశాడు ఆయన. ఉన్నాడ్రా బాబు దేవుడు, నాకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మంచి అల్లుడు దొరికాడు. అసలు మామగారికి ఎప్పుడు ఆనందం వస్తుందనుకుంటున్నారు? బంగారం లాంటి అల్లుడు దొరికిన మామగారు ఎగిరి గంతులేస్తట. కాకపోతే జనకుడు సభ కాబట్టి డ్యాన్స్ చేయలేదు, కానీ మనస్సులో మాత్రం నృత్యం చేశాడు పమ్మన్నారు. ఆయన ఆనందపడిపోయి వాక్చాతుర్యంతో విశ్వామిత్రుడికే తిరిగి, దశరథ కుమారుణ్ణి రాముణ్ణి చూశాను, పరాక్రమం చూశాను, నా సీతకి తగిన వరుడు అనుకున్నాను, ఈయన విల్లు ఎక్కబెట్టలేకపోతే నా బతుకు ఏమవుతుందో అనుకున్నాను, భగవంతుడు అనుగ్రహించాడు, నా ప్రతిజ్ఞ నెరవేరింది, నా కోరిక నెరవేరింది, కౌశిక సీతకి తగిన వరుడు లభించాడు, ఇక ఈ సీతని రాముడికి ఇచ్చేస్తాను, ఈ సీతామాతని దేయ రామాయమే సుత అన్నాడంతే. నా కూతురు రాముడికి ఇవ్వబడిపోయినట్టే, ఇచ్చేసినట్టే, పెళ్ళి అయిపోయినట్టే, ఎప్పుడు ధనుసు ఎరగొట్టాడో అప్పుడే సీత రాముడి సొత్తు అయిపోయింది. మీరు అనుమతిస్తే ఇప్పుడే మా వియ్యాల వారికి వార్త పంపుతాను, ఎందుకంటే కబురు పెట్టకుండా పెళ్లి చేసేయడం బాగుండదు. ఎంత చెట్టా వియ్యాల వారు వియ్యాలవారే కదా, రేపొద్దున ఏమీ చెప్పకుండా పెళ్లి చేస్తే బాగుండదు కదా అనగానే ఆయన సంతోషపడ్డాడు. వెంటనే కొంతమంది వేగంగా ప్రయాణం చేసేవాడిని పిలిచారు. కొందరు దూతలు ఉంటారు, కబురు పెట్టేవంటే ప్రయాణం చేస్తారు. ఎందుకంటే శిష్యులు అంటే ఎలా ఉండాలి, వెళ్ళండిరా, మీరు పరుగు పరుగును వెళ్ళి దశరథుని ఇక్కడికి తీసుకురండి అంటే ఆ మాట విన్న వెంటనే పరిగెత్తే వాళ్ళు అయి ఉండాలి. అంతేగాని వస్తానండి అని ఫోన్ ఎత్తనటువంటి వాడు శిష్యుడు ఎందుకు అవుతాడు, దిక్కుమలాడు. మహాత్ముడు కనుక జనకుడికి మంచివాళ్ళు ఉన్నారు. కొంతమందిని పిలిచి దూతల్ని, మీరు తక్షణం బయలుదేరి దశరథుని దగ్గరికి వెళ్ళండి, అయోధ్య నగరానికి, ఇక్కడ జరిగిందంతా చెప్పండి, హుటాహుటిన వాళ్ళని ఇక్కడికి తీసుకురండి, సీతని రాముడికి జనకుడు ఇవ్వాలనుకున్నాడని క్లుప్తంగా చెప్పండి, మిగతావన్నీ ఇక్కడ మేము చూసుకుంటాం అనగానే దూతలు కొంతమంది బయలుదేరారు. మూడు రోజుల పాటు ఎక్కడ విశ్రాంతి తీసుకోకుండా, ఏదో మధ్యలో కొంచెం భోజనానికో ఈయన మంచినీళ్ళకో కాలకృత్యాలకో తప్ప ఎక్కువ విశ్రాంతి తీసుకోకుండా మహావేగంగా వెళ్ళాను. ఆ ప్రయాణ వేగమునకు పాపం గుర్రములు కూడా అలసిపోయాట. మూడు రోజులు ప్రయాణం అంటే మాట్లాడి గుర్రాలు మాత్రం అలసిపోవు మరి, దిగ్మాలిన కారులే మొరాయిస్తాయే, పాపం గుర్రాలు ఎలా ప్రయాణం చేస్తాయి. అందుకే క్లాంత వాహనాహ అనగా వాహనములు క్లాంతమయ్యాయి అనగా గుర్రములు అలిసిపోయి నోట్లోంచి నొరక్ కొట్టుకుని అన్నట్టుగా శ్వాస వచ్చినంత పని అయిపోయాయి. గుర్రములకు కూడా శ్వాస వచ్చిందనమాట. అలా ప్రయాణించి దశరథుడి రాజభవనం దగ్గరికి వెళ్ళారు. అక్కడ కాపల వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. కాపల వాళ్ళతోటి మీరు ఆలస్యం చేయకుండా మీ మహారాజు గారి దగ్గరికి వెళ్ళండి, మేము జనక మహారాజు గారి దగ్గర నుంచి వచ్చామని శుభవార్త చెప్పడానికి వచ్చామని జనకుని దూతలమని చెప్పండి. దూత అంటే సందేశహరుడు, రాజుగారు చెప్పిన సందేశాన్ని యథాతథంగా అప్పగించేవాడు, అవసరాన్ని బట్టి తన తెలివితేటలు ఉపయోగించేవాడిని దూత అంటారు. సందేశం చెప్పమన్నారు కదానని ఆ రెండు ముక్కలే చెప్పడం కాదు, అవసరానికి చెప్పవలసినవి కూడా చెప్పాలి. కొంతమంది దూతలు ఉంటారు, రాజుగారు ఏం చెప్పమంటే అయితే టెలిగ్రామ్లో చెబుతారు, అదేం ఉపయోగం? సమయ సందర్భాన్ని బట్టి ఆ రాజుగారికి ఆనందం కలిగేలా చెయ్యాలి, మంచి మంచి మాటలు చెప్పాలి, యుద్ధం రాకుండా సంధి జరిగేలా చెయ్యాలి. అటువంటి వాడిని దూత అంటారు. మేము దూతలం అనగానే కాపల వాళ్ళు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి గౌరవించి కొంతమంది మహావేగంగా దశరథుడి దగ్గరికి వెళ్ళారు. దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి మిథిలా ప్రభు జనకుడి దగ్గర నుంచి దూతలు వచ్చారండి, ప్రయాణం చేసి చేసి అలసిపోయినట్టున్నారు, వాళ్ళు వెంటనే మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అనగానే ఆయన కూడా ఆనందపడిపోయి వెంటనే లోపలికి తీసుకురమ్మన్నాడు. వాళ్ళు లోపలికి వచ్చారు. రాగానే మొత్తం జరిగిందంతా చెప్పారు. ఎంత ఆనందపడిపోయాడో దశరథుడు. నా కుమారుడు కౌశికుడితో వెళ్ళినప్పుడే ఇలా జరుగుతుంది అనుకున్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు పాపం ముందు పంపించనన్నాడా, ఇప్పుడు అలా అనుకున్నట్ట తర్వాత పాపం అనుకుని, వీర్యశుల్క అయిన జనకుడి కూతురు నా కోడలు అవుతోంది, నా కొడుక్కి పెళ్లి చేద్దాం, మంచి వధువుని చూద్దాం అనుకుంటూ ఉంటే అదృష్టవశాత్తు కోడలు వెతుక్కుంటూ వచ్చినట్టు అయిపోయింది. ఇది కదా గురువుల యొక్క అనుగ్రహం. గురువుల్ని పట్టుకుంటే లాభం అదేనండి. మీరు ఎప్పుడైనా గురువుని పట్టుకుంటే ఎప్పుడూ పెళ్లి కాదు బాబు అనుకున్నవాడికి పెళ్ళి తీరుతుంది, ఎప్పుడూ జీవితంలో సుఖం లేదనుకున్నవాడికి సుఖం వచ్చి తీరుతుంది. కాకపోతే ఆ మహాత్ముని నమ్మాలి, కొంచెం గట్టిగా నమ్మాలి. వెంటనే ఆయన మంత్రులకేసి తిరిగాడు. సుమంత్రుడు మొదలైన వాళ్ళని పిలిచాడు, వశిష్ఠాదుల్ని పిలిచాడు. రేపే మన ప్రయాణం, ఇంకా ఆలస్యం చేయకుండా రేపు మనం జనకుని యొక్క మిథిలానగరానికి బయలుదేరదాం అనుకున్నాడే. ఇది మాట వినగానే దశరథుడు రేపు ప్రయాణం మనకి కోడళ్ళు వస్తున్నారని చెప్పగానే కౌశల్య, సుమిత్ర, కైక వాళ్ళు బ్రహ్మానందం పొందారు. రాజుగారు, ఆయన భార్యలు, మంత్రులు, పురోహితులు అందరూ ఆనందం పొందారట. ఇప్పుడు పొద్దుటే దశరథ మహారాజు గారు సుమంత్రుడిని పిలిచాడు. మీకు మొదటి నుంచి చెప్తున్నానుగా, సుమంత్రుడు అందరిలోకి దశరథునికి ఇష్టుడైన మంత్రి. ఈయన మంత్రి, సారథి, అన్నీ కూడా మిత్రుడు కూడా. అందుకే అతన్ని పిలిచి మన ప్రయాణమునకు అన్ని ఏర్పాట్లు చెయ్యండి, ముందుగా ధనాన్ని మోసుకుని కొందరు వెళ్ళాలి, దారి ఖర్చులకి డబ్బులు కావాలి కదా, ఎక్కడైనా దానాలు చేయాలంటే డబ్బు కావాలి కదా, కాబట్టి ముందుగా మన కోశాధికారులు రథాలు, గుర్రాలు, ఏనుగుల మీద రత్నాలు, బంగారపు కాసులు పుచ్చుకుని వెళ్ళాలి. వాళ్ళ వెనక మనందరం బయలుదేరి వెళదాం. మనతో పాటుగా దారిలో వంటలు చేసేవాళ్ళు, వంటలకి కావలసినటువంటి పదార్థాలు అందించేవారు, వీళ్ళందరూ బయలుదేరాలి. ఎందుకంటే దారి పొడుగుతో మధ్యలో విడిది చేయాలి, విడిది చేసిన తోటల్లో బెడద లేకుండా ఇంత తిండి కావాలి కాబట్టి వంట వాళ్ళు ఉండాలి, వంట వాళ్ళకి గిన్నెలు ఇచ్చేవాళ్ళు కావాలి, గిన్నెల్లోకి నీళ్లు పోసేవాళ్ళు కావాలి, ఇవన్నీ ఉన్న పప్పులు ఉప్పులు లేకపోతే ఎలాగా. కాబట్టి ఎడ్ల బళ్ళ మీద, రథాల మీద, ఏనుగుల మీద మంచి మంచి కందిపప్పులు, శనగపప్పులు, మినప్పప్పులు, దాంతోపాటు పూరీపిండి, కూర, బచ్చల కూర, అదేదో కంద, ఇటువంటివన్నీ కావాలి, పోపు సామాన్లు కావాలి, నేతులు కావాలి, చెరకురసాలు కావాలి, మంచినీళ్ళు పోసుకెళ్ళేవాడు కావాలి, ఇవన్నీ పట్టుకుని బయలుదేరదాం మనం. ఎక్కడ మనుషులకు అలసట లేకుండా ప్రయాణం చేద్దాం, మళ్ళీ ఆలస్యం లేకుండా విడదాం అనగానే వాళ్ళ ఏర్పాట్లు చేశారు. ఏం ప్రయాణం అండి, ప్రయాణం పెళ్లికి వెడుతున్న వాళ్ళ యొక్క ప్రయాణం అలాగే ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో విడుదలు, విడుదల దగ్గర వంటలు చేయటం, ఆ వంటలు అందరూ భోజనాలు చేయటం, అయ్యాక విశ్రాంతి తీసుకోవడం, మళ్ళీ బయలుదేరడం, వేగంగా వెడుతున్న గుర్రాలెక్కి కొందరు, రథాలెక్కి కొందరు, ఏనుగులెక్కి కొందరు, బళ్ళెక్కి కొందరు, కాలినడకన కొందరు అందరూ బయలుదేరారు. మొత్తం మీద అంతా కలిసి జనక మహారాజు గారి యొక్క నగరానికి వెళ్ళారు. జనకుడు అద్భుతమైన స్వాగతం చెప్పాట. ఒక ఆయనేమో సూర్యవంశ సంజాతుడు, మరొక ఆయన నిమివంశ సంజాతుడు, ఇటు పరమ పవిత్ర వంశం, ఇటు పరమ పవిత్ర వంశం, ఈ రెండు వంశములలో ఉన్న ప్రముఖులైన రాజులిద్దరు కలుసుకున్న దృశ్యం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇద్దరు వినయంగా ఒకరికొకరు నమస్కరించుకున్నారు, గౌరవించుకున్నారు, కుశల ప్రశ్నలు వేసుకున్నారు. మీరు ఎలా చెబితే అలాగా మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను, పెళ్లి ఏర్పాట్లు మీరు ఎలా చేయమంటారో చెప్పండి అన్నాడు జనకుడు. అప్పుడు దశరథుడు ఏమన్నాడు తెలుసా, అది మగ పెళ్లి వారి యొక్క సద్బుద్ధి అంటే. ప్రతిగ్రహో దాతృవశః శ్రుతమేతన్మయాపురా యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయం. జనక మహారాజా, కన్యాదాతవు నువ్వు, నువ్వు ఇచ్చేవాడివి, మేము పుచ్చుకునేవాళ్ళం. ఎప్పుడు ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది, పుచ్చుకునేవాడి చెయ్యి కింద ఉంటుంది. అందులో నువ్వు మామూలు దానమా చేసేది? భూదానమో గోదానమో జలదానమో కాదు, కన్యాదానం చేస్తున్నావు. కన్యాదాత ఈ ప్రపంచంలో అన్ని దానములు చేసేవాడి కంటే గొప్ప దాత. ఒక గొప్ప స్త్రీని మా వంశం ఉద్ధరించడానికి మా ఇంటికి పంపుతున్నావు, నీ రుణం మేము తీర్చుకోలేము. అందువల్ల ఇచ్చేవాడు ఎలా చెబితే పుచ్చుకునేవాడు అలా నడుచుకోవాలి. నేను చేతులు కట్టుకుని నిలబడతాను, బాధ్యత నీది, నువ్వు ఏం చెబితే చేస్తాను, గీచిన గీటు దాటను. కట్నం తక్కువయింది, లేకపోతే మగపెళ్ళి వారికి ఉప్మాలు జీడిపప్పులు తక్కువయ్యాయి, రూములు సరిపోలేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి అలుగుళ్ళు మేము అలగం. ఇంత సుస్పష్టంగా చెప్పేశాడు ఆయన, ఎంత బాగా చెప్పాడండి. తత్ కరిష్యామి యథా వచ్చేసి, నువ్వు ఎలా చెబితే అలా చేస్తానన్నాడు. ఇది మనందరం ఆదర్శంగా తీసుకోవాలి. ఆడపిల్లని కన్నవాళ్ళకి ఒక పెద్ద శాపమైపోయి ఏడుస్తున్నారు కదండి, ఎక్కడ చూస్తున్నాను, ప్రాణం తీసేస్తున్నాడు మరిడీ దేవతల్లో పట్టేసుకుని. కట్నాలు, కట్నాలు అయిన తర్వాత విడుదలు అంటాడు, కళ్యాణ మండపం అంటాడు, వాడి మొహం అంటాడు. ఇన్ని చేసినా మొహంలో కళ్ళు ఉండదు, ఎన్ని పెట్టినా సంతృప్తి ఉండదు. నవగ్రహాలకైనా దానం చేస్తే సంతృప్తి ఉంటుంది, కానీ దశమగ్రహం గడికి సంతోషం ఉండలేదు. కలియుగం ఏదో నా అదృష్టం బాగుండి, నాకు మంచి అల్లుడు వచ్చాడు కాబట్టి, కానీ లేకపోతే ఈ అల్లుడు గిల్లుడు అయితే ఏమైపోతానండి. సరి అయినటువంటి మంచి వియ్యాల వారు దొరికి తీరాలని చేస్తారు అన్నమాట. నువ్వు ఎలా చెబితే అలా చేస్తానన్నట్టే. ఆయన ఆనందపడి, దశరథ నువ్వు ఎంత సత్యవచనుడు అయ్యా అన్నాడు ఆయన. ఇప్పుడు ఈ రామాయణం మీరు అందరూ వింటున్నారు కదా, కాబట్టి దయతో ఇక మీద ఏం చేస్తారనమాట, మగపిల్లవాడి తల్లిదండ్రులు ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రేమగా గౌరవించండి. పెళ్లి జరుగుతున్నప్పుడు స్నేహితుల్లో పెళ్లి చేసుకోవాలి. నాకు బజ్జీల్లో చట్నీ సరిపోలేదు, లేకపోతే అది సరిపోలేదు, మా అబ్బాయిని అమెరికా పంపుతావా లేదా, ఈ గందరగోళాలన్నీ చేయకండి. బంగారం లాంటి పిల్ల దొరికినప్పుడు ఆ బంగారం లాంటి పిల్లని స్వీకరించాలి. పిల్లలు కూడా అలాగే ఉండాలి, ఆడపిల్లలు కూడా. వాళ్ళు ప్రేమగా చేసుకున్నారు కాబట్టి రేపు నెత్తి మీద ఎక్కువ వాడిని ఏడిపించకూడదు. అందువల్ల చెప్పొచ్చేదంటే, అటువంటి పిల్లవాడు దొరికినప్పుడు ఆ పిల్లవాడిని పిల్ల కూడా గౌరవించుకోవాలి. ఎప్పుడూ కూడా పెళ్ళి అనేది ఎలా ఉండాలి, మైత్రి బంధం అండి. అది ఒకళ్ళేమో దాత, ఒకళ్ళు పుచ్చుకుంటున్నారు. ఈ పిల్లవాడు వంశాభివృద్ధికి అమ్మాయి వస్తుంది, ఈ అమ్మాయి రావడం వల్ల వీళ్ళ వంశం పవిత్రం అవుతున్నది. ఈ ఇద్దరు ఎలా ఉండాలి, బొమ్మ బొరుసుల్లో ఉండాలి, చంద్రుడు చంద్రుడు వెన్నెల్లో ఉండాలి, ఆహ్లాదకరంగా కాపురం చేయాలి. యావజ్జీవితం ఇటు ఈ తల్లిదండ్రులకి ఆ తల్లిదండ్రులకి ఆనందం కలిగించాలి. ఎప్పుడు ఆడపిల్ల మనస్సు, అమ్మాయి మనస్సు భర్త దగ్గరే ఉండాలి. మా ఆయన గొప్పవాడు అనాలి, ఎంతసేపు మా పుట్టింటి వారు గొప్పవాడు, నీ మొహానికి ఇలాగా అని ఎప్పుడు ఆ అమ్మాయి తెప్పకూడదు. ఇక ఈయన కూడా మా అమ్మను చూసి నేర్చుకో, మా నాన్నను చూసి నేర్చుకో అని రోజు ఈయన తెప్పకూడదు. ఇలా దెప్పుకున్న కాపురాలు ముప్పులు పొందుతాయట. కాబట్టి ఈ రోజు నుంచి దెప్పులు మానేయండి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, దశరథ మహారాజు గారు యొక్క మాటలు విని చాలా ఆనందం పొందాడు జనకుడు. మీ వంశములకు తగిన పవిత్రమైనటువంటి మాటలు చెప్పేవన్నట. అప్పుడు రామలక్ష్మణులు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించారు. దశరథునికి, రామలక్ష్మణులకి, రామలక్ష్మణులతో పాటు మొత్తం వీళ్ళు కూడా వచ్చారుగా భరత శత్రుఘ్నుడు, వాళ్ళకి, కైక, కౌసల్య, సుమిత్ర వీళ్ళకి అందరికీ విడుదల ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి వారి వారి యొక్క అర్హతలకు తగినట్లుగా మంచి వసతులు కూడా ఏర్పాటు చేశారు.